The Voice of India. Mind Media, The Voice of India.
Mind Media, The Voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం మై ఇన్ మీడియా సమర్పించు వేదిక కార్యక్రమం అక్టోబర్ 14, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
శ్రోతలకి నమస్కారం అండి. వేదిక కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఇది మా ఇద్దరి 10వ ఎపిసోడ్ అండి. ఇంతకుముందు 9 ఎపిసోడ్లో ఆదరించినందుకు మీ అందరికి కృతజ్ఞతలు. అలాగే మీరు ఇకపై మేము ఇకపై ప్రతి ఆదివారం కూడా మమ్మల్ని ఇలాగే ఆదరిస్తూ ఉంటారని మీ అందరికి చాలా థ్యాంక్ యూ, కృతజ్ఞతలు. ఆనంద్, కంగ్రాచులేషన్స్ 10th ఎపిసోడ్.
కంగ్రాచులేషన్స్ అండి అందరికి, మైండ్ మీడియా వారి అందరికి కంగ్రాచులేషన్స్, థ్యాంక్స్ ఫర్ దట్. అండ్ శ్రోతలందరికి దసరా నవరాత్రుల సందర్భంగా మా 10వ ఎపిసోడ్ లోకి వచ్చామండి మేము. సో మీ అందరికి కూడా ధన్యవాదాలు. ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ ఇంతకంటే అప్రోప్రియేట్ టైం ఉండదు అనుకుంటా, కోయిన్సైడ్ అయింది దసరాలో. సో నెక్స్ట్ విజయదశమి అప్పుడు శుక్రవారం కాబట్టి
విజయదశమి రోజున అర్జునుడు అలా బయటకు వచ్చినట్టు మనం కూడా జస్ట్
మనకు ఏదైనా కానీ అందరికి జయం కలగాలి. సో నవరాత్రులు అందరూ చక్కగా ఏంటి రోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారని అనుకుంటున్నాను. అదే విధంగా పిల్లలకి సెలవులు కాబట్టి హాయిగా వాళ్ళు కూడా వాళ్ళకి తోచిన పని యూస్ఫుల్ గా, అంటే ఓన్లీ ధార్మికంగానే ఉండాలని కాదు కానీ అన్ని
రకాల. నా సజెషన్ ఏంటంటే చిన్నపిల్లలకి సెలవుల టైం కాబట్టి రామకృష్ణ మిషన్ వాళ్ళవి చిన్నపిల్లల పుస్తకాలు ఉంటాయి, బొమ్మలు ఉన్న భారతం రామాయణం కథలు అలాంటివి ఉంటాయి. వాళ్ళకి ఎవరైనా ఇంట్రడ్యూస్ చేసి చెప్పగలిగితే అది ఒక ధార్మికమైన యాక్ట్ అనుకోవచ్చు కదా మనం. అదొకటి
అవునవును, చిన్న చిన్నవి ఇలాంటివి, ఇలాంటి చిన్న చిన్నవి మనం తీసుకోవచ్చండి. చాలా ఉన్నాయి అలాంటి పుస్తకాలు. అంటే ఇప్పుడు ఐఎమ్ నాట్ టేకింగ్ నేమ్ ఆఫ్ దేవదత్ పట్నాయక్, ఎందుకంటే ఆయనవి కూడా ఉన్నాయి కానీ మిస్లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మనకి ధార్మికమైన ఇన్స్టిట్యూషన్స్ లో అవి పునాదిలాగా ముందు అవి బాటతో మొదలు పెడితే చాలా మంచిదండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ మన పురాణాలకి ఇతిహాసాలకి చాలా రిలేట్, అంటే అక్కడ నుండి డిరైవ్ చేసినవి కాబట్టి వాటిలో ఆథెంటిక్ గా ఉంటుందండి. ఇక్కడ అక్కడ కొన్ని డిఫరెన్సెస్ ఉన్నా కానీ ఓవరాల్ గా ఏంటంటే ఆ పర్టికులర్ సర్కిల్ లోనే ఉంటాయి కాబట్టి అది ఇంకల్ అది ఇప్పటి నుండి అలవాటు చేస్తే పిల్లలకి కామిక్ బుక్స్ తో పాటు, కామిక్ బుక్స్ చదవకూడదు అని అనట్లేదు, అదంత క్రియేటివ్ గా ఇంపార్టెంట్. ఇవి కూడా
మోరల్స్ నేర్పుతాయి ఇవి పుస్తకాలు. అయితే ఏంటంటే కాస్త రచయితల్ని ఎంచుకునే చోట జాగ్రత్తగా చూసుకోండి. అది దేవదత్ పట్నాయక్ గానీ ఆర్షియా సత్తార్ ఎవరో ఇంకో ఆవిడ ఉంది. ఆవిడ అంటే స్ట్రేంజ్ థింగ్ ఏంటంటే వాళ్ళ రీచ్ ఎంత ఉంటుందని చెప్పడానికి ఉదాహరణ. ఇది కొంచెం మనం డైవర్ట్ అవుతున్నాం మన టాపిక్స్ నుంచి, బట్ ఇది ఒక్కటి చెప్పేసి మనం మన టాపిక్స్ లోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ లోకల్ ఇక్కడ కౌంటీ లైబ్రరీకి ఒక రోజు అలా వెళ్ళానండి. అక్కడ రామాయణ మహాభారతాల పుస్తకాలు చిన్నపిల్లలకు ఉన్నాయి, కానీ ఎవరు రాశారంటే ఆర్షియా సత్తార్ అని ఒక ఆవిడ రాసింది. ఆవిడ షీఈస్ శిష్య ఆఫ్ వెండి డానిగర్ దగ్గర రిలీజియన్, యూనివర్సిటీ ఆఫ్ షికాగో రిలీజియన్ లో చదువుకుని రామాయణం మీద రీసెర్చ్ అని చెప్పి ఆమె అన్ని సార్ట్స్ ఆఫ్ డిస్టార్షన్స్ చేస్తుంటుంది అన్నమాట. సో ఆర్షియా సత్తార్ పుస్తకాలు గనక దొరికితే తీసి పక్కన పెట్టి వేరే పుస్తకాలు చదువుకోండి. సో దాట్స్ ద థింగ్. సో లెట్స్ క్విక్లీ గో ఇన్ టు అవర్ మన టాపిక్స్ లోకి వెళ్ళిపోదాం ఆనంద్. ఈసారి దసరా అని కాదు కానీ దసరా అంటే స్త్రీ శక్తికి బాగా పేరు కదా. ఈ 9 రోజులు 9 అవతారాలలో మనం స్త్రీని పూజిస్తాం, ఒక ఫెమినైన్ దేవిని. యా, ఇది చాలా పెక్యులర్ గా అసలు ప్రపంచంలో ఎక్కడ ఫీమేల్ డివైన్ అంటే పెగన్ రిలీజియన్స్ లో మాత్రమే ఉంటాయి, శక్తి ట్రెడిషన్స్ లో మాత్రమే ఉంటాయి అంతేగాని మిగతా అబ్రహామిక్ రిలీజియన్స్ అన్నిటిలో కూడా గాడ్ ఈజ్ మేల్, మేల్ గాడ్ ఉంటాడు కాబట్టి మనం స్పెషల్ గా ఒక ఫిమేల్ డివైన్ని చూడం మనం అసలు ఎక్కువగా ఎక్కువ రిలీజియన్స్లో. బట్ ఒక హిందూ హిందూయిజం అండ్ కొన్ని ప్యాగన్ రిలీజియన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఓన్లీ లైవ్ రిలీజియన్ ఏంటంటే మనదే కాబట్టి ఓన్లీ అలైవ్ ఇంకా. సో ఓన్లీ మనమే దానికి ఎక్స్క్లూసివిస్ట్గా చెప్పుకోవచ్చు. సో ఈ ఈ సిచ్యువేషన్లో ఫీమేల్ స్త్రీ శక్తి అని ఇందాక అన్నా కదా, చాలా మంది ఆడవాళ్ళు ఒకేసారి మీటూని ఇండియాకి తీసుకొచ్చారు. సో దాని గురించి మాట్లాడదాం మనం తర్వాత. తర్వాత వచ్చి మనం రామ జన్మభూమి గురించి మనం మాట్లాడాలి. రామ జన్మభూమి జడ్జిమెంట్, అదే జడ్జిమెంట్ కాదు, నెక్స్ట్ తదుపరి హియరింగ్ అంటాం మనం, అంతేనా?
అవును,
తదుపరి హియరింగ్ అక్టోబర్ ఎండ్ లో 27th ఎప్పుడో ఉంది,
29th.
ఓ సూపర్. సో 29th దాని తదుపరి హియరింగ్ ఉంది. దాని గురించి అసలు రామ జన్మభూమి గురించి చాలా మందికి ఏం తెలియదు, అందరూ అది బాబ్రీ మస్జిద్ డిమాలిషన్ అంటారు.
కానీ
యాక్చువల్ గా అది రామ జన్మభూమి యొక్క వివాదం కాదు మాట్లాడుతున్న అందరూ, అందరూ బాబ్రీ మస్జిద్ డిమాలిషన్ అంటారు. సో యాక్చువల్ గా అది రామ జన్మభూమి వివాదం అది.
అవును, కరెక్ట్. పూర్వాపరాలు కూడా ఆలోచించి మనం చెప్పాలి, టర్న్ చేయడం అనేది
కరెక్ట్. ఇష్యూ ఎప్పుడు మొదలైందో తెలియాలి కదా.
అవునవును.
సెకండ్ ఏంటంటే ఇంకా లాస్ట్ థర్డ్ టాపిక్ వచ్చి, లాస్ట్ కాదు బ్లాస్ట్ బట్ వన్ వచ్చి, నీలేష్ నీల్కంఠ్ ఓక్ గారి రచనల మీద మాట్లాడదాం మనం. సో నీలేష్ నీల్కంఠ్ ఓక్ అని ఒక ఆయన ఉన్నారండి, చాలా ఫేమస్ ఈ మధ్య కాలంలో బాగా. ఆర్కియో ఆస్ట్రోనామీ అనే ఒక న్యూ కైండ్ ఆఫ్ సైన్స్, అగైన్ దట్స్ నాట్ ఎ సూడో సైన్స్, రేషనలిస్ట్ ప్లీజ్ స్టే అవే. సో నీలేష్ కంఠ్ ఓక్ గారి రచనలు హిస్టారిక్ రామా మీద మనం మాట్లాడదాం. అంటే రామాయణం చారిత్రకమైందని ఆయన అంటారు, కనీసం 15,000 సంవత్సరాలు అని కూడా ఆయన అంటారు. సో దాని గురించి కూడా మనం గ్రంథ పరిచయం చేద్దాం, మనం ఇంకా డీటెయిల్డ్ గా నెక్స్ట్ ఎపిసోడ్స్ లో కూడా మాట్లాడుకుందాం. అలాగే ఇంకా చివరగా మనం కొన్ని హిస్టారిక్ ట్రివియాలు కూడా ఉన్నాయి, అవి కూడా చూద్దాము సమయాన్ని బట్టి. సో మనం క్విక్లీ ముందు మనం అప్డేట్స్ అనుకున్నాం కదా, కొన్ని అప్డేట్స్ ఇవి కాకుండా ముందు మేము మీకు ఊరికే కొన్ని చిన్న చిన్న అప్డేట్స్ ఏంటంటే, మీ అందరూ ఈ మధ్యన హనుమంతుడి బొమ్మ చూస్తూ ఉండుంటారు, యాంగ్రీ హనుమాన్ అంటే కోపంలో హనుమంతుడు అనేది అని వాళ్ళందరూ అంటున్నారు. లెఫ్ట్ లిబరల్స్ అందరూ దాని మీద పడి తిరుగుతున్నారు బాగా. యాక్చువల్ గా నాకు అది యాంగ్రీ హనుమాన్ కాదు, డిటర్మైండ్ హనుమాన్ అనేది నా పాయింట్. నేను అక్కడ నాకు చూసినప్పుడు హనుమంతుడు పళ్ళు బిగించి ఉన్నట్టు ఉంటుంది, అది నా ఉద్దేశంలో డిటర్మినేషన్ కి సింబాలిక్ అనుకుంటాను. సో ఆ యాంగ్రీ హనుమాన్ అని ఎవరైతే ఒక పిక్చర్ గురించి ఏదైతే అంటున్నాం మనం, అది గీసిన ఆయన పేరు కరణ్ ఆచార్య అనమాట. కరణ్ ఆచార్య తన టీముని తీసుకెళ్లి ఇప్పుడు బెంగళూరు బెంగళూరు ఆయన ఆయన వాళ్ళు అయోధ్య వెళ్ళారు టీము, అక్కడ అయోధ్య ఆర్టిస్ట్ అనే పేరు మీద అయోధ్యలో ఉన్న గోడలన్నిటి మీద వాళ్ళు రామాయణ చిత్రాలన్నీ గీస్తున్నారు ఇప్పుడు.
అద్భుతం, అద్భుతం.
అది అదొకటి. సో
డైవర్జ్ అవుతున్నా కానీ నేను కర్ణాటక వెళ్ళినప్పుడు మాక్సిమం నంబర్ ఆఫ్ కార్స్ మీద, అంటే కరణ్ ఆచార్య గురించి తెలియక ముందరే ఈ యాంగ్రీ హనుమాన్ అనేది అంటున్నారు. అది జనరల్ నా దృష్టిలో కూడా, అంటే నేను డైరెక్ట్ గా ఇవన్నీ మీడియాలో చూడక ముందరే చూస్తున్నది, అప్పుడు నాకు అసలు అది కోపంగా ఉన్నట్టు లేకపోతే రౌద్రంగా ఉన్నట్టు ఏం లేదు. వీరత్వం వేరు, రౌద్రం వేరు. సో అది గంభీరం వీరత్వం లాంటి దీనిలోనే ఉంటుంది, కానీ అదేదో రౌద్రంగా ఎవరినో ఇది చేసేద్దాం అది అలాగే ఉండదు, అది అలాగ పిక్చరైజ్ చేశారు. సో కరణాచార్య ఇట్స్ వెరీ గుడ్, అంటే కొత్త వాళ్ళు దే ఆర్ యంగ్ టీమ్ కదా అనంత్,
యంగ్ టీమ్ వాళ్ళు. యాక్చువల్ గా అసలు గీసినప్పుడు వీళ్ళు అదొక హిందూ ఐడియాస్ తో గీసిందని అట్లా ఏం గీల, తను మామూలుగా తన పిక్చర్ ఒకటి హాఫ్ గీసి వదిలేసాడు, అండ్ దట్ హాఫ్ బికేమ్ వెరీ ఫేమస్
జగన్నాథుల్లాగా.
అంతే అంతే, కరెక్ట్.
ఓకే,
పూరి జగన్నాథుల్లాగా. ఒకటి శబరిమలై మీ అందరికీ తెలిసిందే, ఇప్పుడు మనం ఈ షో చేస్తున్న సమయంలోనే నాగోల్లో జరుగుతుంది. మన ఆంధ్రప్రదేశ్లో శబరిమల సమాజం వాళ్ళందరూ కలిసి ధర్నాలు అవి చేస్తున్నారు, ర్యాలీ చేస్తున్నారు. పదింటికి స్టార్ట్,
మెట్రో ఎక్కి మీరు నాగోల్లో దిగి అక్కడ నుండి.
అవును అవును. సో వెళ్ళదలుచుకున్న వాళ్ళు, అయ్యప్ప మీద ఉన్నవాళ్ళు, అయ్యప్ప మీద భక్తి ఉండి ఇష్యూ కోసం భుజం కలుపుదాం అనుకునే వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి తమ యొక్క నిరసనని తెలియజేయవలసిందని నా ప్రార్థన. అలాగే బేసిక్గా కేరళలో కూడా ఇంకా జరుగుతూనే ఉంది. వీళ్ళు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఈ మీటూ అనేది వచ్చి దానిని చూపించడానికి, దానిని మసకబార్చడానికి ప్రయత్నించింది, కానీ సోషల్ మీడియా వల్ల ఇంకా శబరిమల గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. అండ్ ప్రతిరోజు కొన్ని వేల, ఇప్పటికి నాకు తెలిసి ఒక 50,000 దాకా వెళ్ళిపోయారు అంటున్నారు. చూడాలి ఇంకేం అనేది.
సో అనంత, ఇక్కడ మనం మహిళా శక్తి, శక్తి వాటి అన్నిటి గురించి, మన శక్తి గురించి, శక్తి ఎంపవర్మెంట్ దసరాల గురించి మాట్లాడుకున్నప్పుడు, మీటూ కన్నా ఈ అయ్యప్ప ఈ శబరిమల వెర్డిక్ట్ మీద ఏంటి ఉధృతంగా చేస్తున్న వాళ్ళు మాక్సిమం మహిళలే ఉన్నారు. సో అది కూడా అసలు అది అసలైన మహిళా శక్తి మీటూలో. అది అది మీటూ ఇస్ ఎ పవర్ఫుల్ టూల్. సో ఆ టాపిక్ లోకి వచ్చేస్తున్నాము, బట్ అది పవర్ఫుల్ టూల్. సో మహిళలందరూ దే ఆర్ స్పీకింగ్ అవుట్, అది వెరీ గుడ్. ఇన్ వన్ వే ఇట్ ఈస్ ఆల్సో పవర్ టు ఉమెన్ అండ్ శక్తి ట్రెడిషన్ కి. బట్ తమ హక్కుని పీస్ఫుల్ గా తెలియజేసి అంత బలం ఉంది మొత్తం, అంటే ఒక ఒక పెద్ద ఫోర్స్ ఉంది అనే దానికి, ఆ శక్తి అనే దానికి నిర్వచనం మనం ఈ మూమెంట్ లో అక్కడ కేరళలో జరిగిన వీటిలో మహిళలు ముందుగా వాళ్ళు ఏంటి హెడ్ దీన్ని లీడ్ చేస్తూ వాలంటీర్ గా ఉండడం అనేది, దట్ ఈస్ ఆల్సో ఫార్మ్ ఆఫ్ శక్తి. సో లెట్ అస్ గో క్విక్లీ ఇన్ టు మీ టు ఇదండి. దాని గురించి చర్చ ఏంటంటే, వాటికి కల్చరల్ అండ్ రిలీజియస్ యాంగిల్ నుండి, మోరల్ యాంగిల్ నుండి ఏంటి స్టాండ్ పాయింట్ ఏంటి, వాటి గురించి డిస్కస్ చేయబోతున్నాము. యా అనంత,
సో ఇంకొక పాయింట్ మనం శబరిమల దగ్గర యాడ్ చేసేద్దాము. యాక్చువల్ గా మీ టూ స్టార్ట్ అవ్వక ముందే శబరిమలలో ఉధృతంగానే ధర్నాలు ర్యాలీలు జరుగుతున్నాయి, కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా చూపించలేదు. పైపెచ్చు ఒక్క అమ్మాయి తనుశ్రీ దత్తా అని ఒక ఆమె 10 సంవత్సరాల తర్వాత ఒక కొత్త తన పాత ఇష్యూతోనే మళ్ళీ వచ్చింది, అండ్ దట్ ఆక్యుపైడ్ మీడియా హెడ్లైన్స్. దీంట్లో రెండు కోణాలు ఉన్నాయి. అది ఎనీథింగ్ దట్ హ్యాపెండ్ ఇన్ బాంబే అండ్ ఢిల్లీ, కుక్కకి ఏమైనా కూడా, అంటే ఐ మీన్ ఐఎమ్ నాట్ డినై, ఐఎమ్ నాట్ సేయింగ్ ఎనీథింగ్ అబౌట్ హర్. వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్ వాట్ ఈస్ మీడియాస్ ప్రయారిటీ. కేరళలో ఎక్కడో కేరళలో, సౌత్ ఇండియాలో జరిగే కేరళలో ఏదో మూల, లేకపోతే నార్త్ ఈస్ట్ లో ఏదో మూల, ఆంధ్రప్రదేశ్ లో ఏదో మూల, లేకపోతే హిమాచల్ ప్రదేశ్ లో ఏదో మూల జరిగే ఒక ప్రధానమైన సంఘటన వదిలేసి తమ బ్యాక్ యార్డ్ లో ఉన్న ఒక చిన్న మైనర్ ఇష్యూని తీసుకుని, అది మైనరా అంటే ఎస్ మైనరే, యాక్చువల్ గా కొన్ని దీంతో పోలిస్తే అది మైనరే. ఈ సామూహిక ర్యాలీలతో పోలిస్తే ఈ అది మైనరే. మైనర్ అయిన దాన్ని బయటికి తీసుకొచ్చి అన్ని ఛానల్స్ దాని మీద ప్లే చేయడం అనేది విషాదం. అది భావదారిద్ర్యం అనేది నా ఒపీనియన్. అది దాని గురించి
భావదారిద్ర్యం ఒకటి, బద్ధకం కూడా ఒకటి.
ఎగ్జాక్ట్లీ,
బద్ధకస్తులు అయితే, అంటే బద్ధకస్తులు అంటే ఫిజికల్ గా కాదు మెంటల్ గా కూడా అదే బద్ధకస్తులు అన్నారు.
అవును అవును. సో నెక్స్ట్ వచ్చి మీ టూ దగ్గరకు వచ్చేద్దాం.
ఎస్,
సో మీ టూ అనేది మీ అందరికి తెలిసిందేనండి, తెలియని వాళ్ళు మరోసారి చెప్తున్నాను. ఇక్కడ హాలీవుడ్ లో ఒక డైరెక్టర్ ఉన్నారు, హార్వే ఐన్స్టీన్ కదా, పేరు ఏంటి మర్చిపోయినాను.
ఐన్స్టీన్ ఈజ్ ఎ ప్రొడ్యూసర్ యాక్చువల్ గా, ఐన్స్టీన్ కంపెనీ ఉంది, చాలా ఫేమస్ మూవీస్ తీసారండి. సో ఆయన, యా,
సో అతనితో హార్వే ఐన్స్టీన్ అతని మీద ఒక హీరోయిన్, ఒక కాస్టింగ్ ఒక యాక్ట్రెస్ ఇది వేసింది, అంటే ఎలిగేషన్ మొదలు పెట్టింది. అప్పుడు హార్వే ఐన్స్టీన్ గురించి అతను ఆల్మోస్ట్ అందరూ బాయ్కాట్ చేశారు. అక్కడ స్టార్ట్ అయిందని 2017 లో స్టార్ట్ అయింది అక్కడ యాక్చువల్ గా మీటూ, కానీ 2007 లోనే ఎవరో స్టార్ట్ చేశారట, బట్ ఇట్ డింట్ పికప్. దీని మీద అంత ఇది లేదు, కానీ
హ్యాష్టాగ్
హార్వే
లేదు.
వెయిన్స్టీన్ హ్యాష్ ట్యాగ్ లేదు, హార్వే వెయిన్స్టీన్ ఇష్యూ వచ్చిన తర్వాత మాత్రమే తనకి ఇది స్టార్ట్ అయింది. ఇది బాగా ప్రామినెంట్ గా వచ్చి వరల్డ్ వైడ్ ఫేమస్ అయింది అన్నమాట. సో ఇప్పుడు మీ టూ ఇండియాలో కూడా స్టార్ట్ చేశారు కొంతమంది, అంటే తనుశ్రీ దత్తాని తీసుకొచ్చారు. ఆమె తీసుకొచ్చారు అంటే ఆమె నిజంగా అక్కడ ఏం జరిగిందా అంత తర్వాత మాట్లాడుకుందాం మనం. సో ఆమె ఇష్యూతో కొంచెం స్టార్ట్ అయ్యింది. ఒకేసారి సౌత్ లో చిన్మయి శ్రీపద అని ఒక సింగర్ ఉందండి, ఆవిడ ప్రఖ్యాత ద్రవిడియన్ కళాకారుడు, డిఎంకేకి సన్నిహితుడు అయిన వైరముత్తు. వైరముత్తు అంటే మనకి ఇక్కడ ఆల్మోస్ట్ సీతారాం శాస్త్రి గారు, వేటూరి గారు కైండ్ ఆఫ్ అనమాట తమిళనాడులో. అంటే వీళ్ళకి మనం ఏ స్థాయి ఇస్తామో ఆ స్థాయి వైరముత్తుది. వైరముత్తు గారి మీద ఎలిగేషన్ చేసింది అనమాట, సెక్షువల్ హెరాస్మెంట్ చేశాడు అది అని. సో అలాగే ఆమె చేసిన వెంటనే ఆమె ముందు ఇంకొక ఎనానిమస్ విమెన్ ఎవరో ఎక్యూజ్ చేస్తే అది షేర్ చేసింది ఆవిడ ట్విట్టర్ లో. తర్వాత తనే చెప్పా
ఫస్ట్ తను ఫస్ట్ తను చేసింది రీట్వీట్ చేసి చిన్మయి, దెన్ షీ కేమ్ అవుట్ కదా,
దెన్ షీ కేమ్ అవుట్ కరెక్ట్ కరెక్ట్. సో ఆ తర్వాత వరుసగా వైరముత్తు గారి మీద ఎలిగేషన్స్ మొదలైనాయి. వైరముత్తు గారి హాస్టల్లో ఆయనకు చెన్నైలో ఒక హాస్టల్ ఉందిట, ఆ హాస్టల్లో ఉన్న వాళ్ళందరూ ఇదే సిచ్యువేషన్ లో ఉన్నారు, వైరముత్తు గారి స్టాఫ్ అందరికీ ఈ విషయం తెలుసు అని చిన్మయ్య గారి ఎలిగేషన్ అనమాట. అలాగే నార్త్ ఈ బాంబే సర్కిల్లో, అంటే బేసిక్ గా ఏంటంటే ఇండియాస్ ప్రాబ్లమ్స్ అన్ని బాంబే సర్కిల్లో జరిగితే ఎక్కువ తెలుస్తాయి, లేకపోతే ఇలాగా ప్రఖ్యాతమైన వాళ్ళు ఎవరికైనా చిన్న హెరాస్మెంట్ జరిగితే తెలుస్తుంది అనమాట. సో లేకపోతే ఒక ఒక ఊర్లో ఉన్న అమ్మాయి ప్రాబ్లమ్స్ ఎవరికి తెలిసే అవకాశం లేదు. నేను చెప్పదలుచుకున్న పాయింట్ అది. నిర్భయ నిర్భయ కనుక ఢిల్లీలో కాకుండా ఏ బీహార్లోనో లేకపోతే ఒరిస్సా అడవుల్లో జరిగి ఉంటే అది అంత 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 ప్రాముఖ్యత వచ్చేది కాదనేది నా ఒపీనియన్. సో నార్త్ లోనేమో, నార్త్ అంటే ఐ మీన్ బాలీవుడ్ లో అనేది నా ఒపీనియన్, బాలీవుడ్ లో నీకు ఎవరు సాజిద్ ఖాన్ మీద, అలాగే ఇంకెవరి మీద, నానా పాటేకర్ మీద తనుశ్రీ దత్తా చేసింది.
సాజిద్ ఖాన్ మీద కాదనుకుంటా కదా, తనుశ్రీ నానా పాటేకర్ అండ్ వివేక్ అగ్నిహోత్రి మీద తనుశ్రీ దత్తా చేసింది.
అవును,
మెయిన్ ఫోకస్ ఇప్పుడు నానా పాటేకర్ మీద ఉంది.
అవును అవును, మెయిన్ ఫోకస్ ఇప్పుడు నానా పాటేకర్ మీద ఉంది. అలాగే సాజిద్ ఖాన్ కూడా ఎనానిమిటీ మెయింటైన్ చేస్తూ కొంతమంది సాజిద్ ఖాన్ గురించి చెప్పారు. ఎనానిమిటీ కాదు, అమ్మాయి పేరు ఏదో ఉంది, హీరోయిన్, ఒక హీరోయిన్ ఆమె, ఆమె పేరు సలోని చోప్రా, ఇప్పుడే చూశాను. సో ఆమె ఒక బ్లాగ్ లో రాసేసింది మొత్తం సాజిద్ ఖాన్ గురించి, తనని హెరాస్ చేసిన వాళ్ళందరి గురించి. ఆ అకౌంట్స్ చదివితేనండి, అవి మనం ఆన్లైన్ లో మనం ఇలా పబ్లిక్ ఫోరం లో మనం మాట్లాడలేం కాబట్టి నేను వాటి గురించి తీయట్లేదు. మీరు అకౌంట్స్ చదివితే సినిమా ఇండస్ట్రీ గురించి మనకున్న అపోహలు, మనకి మనం చూసే డెమీ గాడ్, మనం ఇచ్చే డెమీ గాడ్ స్టేటస్ వాళ్ళకి అదంతా ఎంత మనం ఎంత స్టూపిడ్ గా ఆలోచించామని ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ అనుకుంటాడు. ఇంటలెక్చువల్ పీపుల్ అందరికీ, కొంచెం చదువుకున్న వాళ్ళందరికీ వాళ్ళందరి గురించి వాళ్ళ నార్మల్ మనుషులుగానే చూస్తారు. కానీ మనం హీరోలకి హీరోయిన్లకి డెమీ గాడ్ స్టేటస్ ఇచ్చి వాడు తుమ్మిన వార్తే ఆమె ఏదైనా వేరే కొత్తగా చీర కట్టిన వార్తే అన్నట్టు మనం చేస్తాం కదా.
డైపర్ మార్చిన వార్తే నీకు తెలియదు
అంతే,
అంటే పాపం చిన్నపిల్లాడు దాని గురించి కాదు కానీ ఈ మీడియా యొక్క ఇది ఉంది చూసావా, ఐ లైక్ వాట్, ఎందుకు నువ్వు నాకెందుకు అయ్యావు, వాడు నవ్వితే ఏంటి, వాడు నాన్న నాన్న అంటే ఏంటి, లేకపోతే తాత అంటే ఏంటి, నాకెందుకు అది. బట్ ప్రతి రోజు వస్తాడు ఆయన తైమూర్, అందులో నా పేరు కూడా ఐ హావ్ అబ్జెక్షన్స్ టు దాట్. బట్ యా పిల్లవాడు గురించి కాదు కానీ వాళ్ళ తల్లిదండ్రుల గురించి నా కంప్లైంట్ అండ్ మీడియా గురించి.
సో ఇప్పుడు ఇలా ఇలా సినిమా వాళ్ళ దగ్గర నుంచి కొన్ని పేర్లు వచ్చాయండి ఈ మీటూ లిస్ట్ లో. ఎనానిమిటీ మెయింటైన్ చేస్తున్నారు ప్రధానంగా చిన్మయ్యను, అమ్మాయి పేరు వృందా మీనన్ అనుకుంటా, వృందా మీనన్ ఒక ఆమె, వీళ్ళిద్దరూ కలిసి దీన్ని లీడ్ చేస్తున్నట్టు మనం అనుకోవచ్చు సౌత్ లో, అంటే తమిళనాడు దీంట్లో. సో అలాగే విచిత్రంగా ఏంటంటే ఎక్కువ ఎక్యుజేషన్స్ వచ్చింది మాత్రం జర్నలిస్ట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి, వీళ్ళు జర్నలిజం రంగం నుంచి. తరుణ్ తేజ్ పాల్ ఇంతకుముందు మనందరికీ తెలుసు, ఇప్పుడు ఇప్పుడు ఎంజే అక్బర్ ఈయన ఫార్మర్ జర్నలిస్ట్ అండి ఈయన. అలాగే ఇప్పుడు యూనియన్ మినిస్టర్ కూడా. సో అట్లాగే ఇంకెవరి గురించి, సుహేల్ సేట్ మీ అందరికీ బాగా తెలుసు, హీఈస్ వెరీ గుడ్ సోషలైట్. అలాగే ఆలోక్ నాథ్ అని ఇంకొక యాక్టర్ ఉన్నాడు, ఆయన మీద కూడా ఆయన మీద బాగా వచ్చింది.
అండ్ యాడింగ్ టు దట్ వికాస్ బాల్ ఏంటంటే క్వీన్ డైరెక్టర్ ఆయన.
యా ఇది 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 ఇంతకంటే హిపోక్రసీ ఉండదు కదా. క్వీన్ అనే సినిమా విమెన్ ఎంపవర్మెంట్ ఇచ్చిన సినిమా అది. అంటే ఆ సినిమా చూసి చాలా మంది ఆడవాళ్ళు, టీన్స్ లో ఉన్న అమ్మాయిలు గాని వీళ్ళు గాని, నాకు ఈ ప్రొటెక్టివిస్ట్ ఐడియాస్ అనమాట. అంటే అబ్బాయి నన్ను ప్రొటెక్ట్ చేయాలనే ఒక ఐడియా, నన్ను తను బాగా చూసుకోవాలి అనే ఒక మైండ్ సెట్ అమ్మాయిలు చాలా మంది వదిలేశారు ఆ సినిమా చూసి. విచ్ ఇస్ ఇన్ ఎవే గుడ్, అది నేను తప్పట్టు. అలాగే చాలా మంది రైటర్స్, కిరణ్ నగార్కర్ చాలా గొప్ప వాళ్ళు, వీళ్ళందరూ సచిన్ గార్గ్, కిరణ్ నగార్కర్, అలాగే కేఆర్ శ్రీనివాస్ అని మన హైదరాబాద్ ఇందులో పనిచేస్తారు ఆయన, సారీ హైదరాబాద్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో చేస్తారు ఆయన, హైదరాబాద్
మాస్ మీడియాలో. అంటే ఈ డాట్స్ అన్ని కనెక్ట్ చేస్తే అందరూ మాస్ మీడియాలోనే, ఏది బీట్ పత్రికా రంగం నుండి అయినా కావచ్చు, లేకపోతే పత్రికా రంగం అయినా కావచ్చు, లేకపోతే సినిమా అయినా కావచ్చు, లేకపోతే టీవీ తెహల్కా, తరుణ్ తేజ్ పాల్ ఇస్ రిలేటెడ్ టు తెహల్కా టీవీ ఇది కదా. సో వీళ్ళంతా ఆ మాస్ మీడియా అంటే ఎవరైతే సమాజానికి సందేశం ఇస్తున్నారో, మెరుగైన సమాజం కోసం పాటు పడుతున్నారు, వాళ్ళ గురించే ఉన్నాయి.
యాక్చువల్గా ఇంకొక పాయింట్, ఎవరైతే సమాజం ఇలా ఉండాలి, ఇంకోలాగా ఉంటే తమకు నచ్చినట్టు తమ ఉంటే కనుక అది బ్యాక్వర్డ్నెస్ అని ఎవరైతే అంటున్నారో. ఇప్పుడు సినిమాలు ఉదాహరణకి, సినిమాలు ఏం చేస్తాయి, మనుషుల్ని గొర్రెల్లా భావిస్తాయి బేసిక్ గా, అంతే కదా.
ఆల్మోస్ట్
అంటే 3 గంటల పాటు నిన్ను మెస్మరైజ్ చేసి నిన్ను కూర్చోబెట్టి సినిమా చూపించాలి, అంతే కదా.
యా అంటే వన్ వే, అంటే ఆర్ట్ ఫామ్ కింద చూసినట్టయితే ఎంటర్టైనింగ్ ఇది. కాకపోతే ఎక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, వాళ్ళు విమర్శాత్మకంగా కొన్ని ఉంటాయి కదా, యాజ్ ఇట్ ఈస్ గా తీస్తే ఓకే, విమర్శాత్మకంగా సందేశాత్మకంగా కొన్ని ఓవర్ ది టాప్ వెళ్తుంటాయి కొన్ని. సో వాటి గురించి మాట్లాడుతున్నాం అండి.
జర్నలిజం లో కూడా అంతే కదా, జర్నలిజం లో కూడా వాళ్ళు ఏం చేస్తారు, మేము మాది చాలా గొప్ప ప్రొఫెషన్, మేము ఫోర్త్ పిల్లర్ అని, ఫోర్త్ ఎస్టేట్ అని గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకు అంటే జర్నలిజం లోకి వెళ్ళిన 99% పీపుల్ వాళ్ళు ఏమనుకుంటారంటే, మామూలు సొసైటీ కంటే దే ఆర్ సుపీరియర్, దట్స్ వై దే ఆర్ క్వశ్చనింగ్ దెమ్. మేము మిమ్మల్ని క్వశ్చన్ చేస్తాం ఎందుకు అంటే, మేము నీకు అంటే దాని ఇన్హెరెంట్ గా అర్థం ఏంటంటే, నేను నీకంటే గొప్పవాడిని కాబట్టి, నేను నీకంటే మంచి అంటే అందుకనే నువ్వు ఏ జర్నలిస్టుల యొక్క క్వశ్చన్స్ చూడు, అవి తెలుసుకోవడానికి ఆన్సర్ తెలుసుకోవడానికి వేసే ప్రశ్నల్లో ఉండవు అవి, రికార్డింగ్ పెట్టడానికి.
నేను గేలం వేసాను పట్టుకుంటాను, అంటే ఫిషింగ్ లాగా ఉంటుంది జన, ఇట్ ఈస్ వెరీ ఫిషీ.
అవును. సో జర్నలిజం, స్టాండప్ కామెడీ, ఇది ఈ మధ్య కాలంలో బాగా పేరు వచ్చిన రంగం ఇది. స్టాండప్ కామెడియన్స్ కూడా ఉన్నారు ఈ మీటూలో. మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది, ఒక టైంలో AIB అని ఒకటి స్టార్ట్ అయింది బాంబేలో, ఆల్ ఇండియా బ్యాక్ షోద్ అని, అది బాగా బేసిక్ గా వివాదాల్లో ఉంది అది బాగా. అంటే పచ్చి బూతులు, తప్పుడు మాటలు, అన్నిటినీ మెయిన్ స్ట్రీమ్ లో మాట్లాడచ్చు, తప్పేంటి అనేది ఒక ఒక థీమ్ గా తీసుకుని వాళ్ళు పెద్ద పెద్ద స్టార్లు వాళ్ళందరూ కూర్చుని ఐ థింక్ 2016 రోస్టింగ్ చేశారు. సో అప్పట్లో మన లిబరల్స్ చాలా మంది లైక్ కత్తి మహేష్ గారు లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు దానిని సమర్థిస్తూ తప్పే ఉంది మన సమాజంలో హిపోక్రసీ ఉండాలా ఏమిటి తప్పే ఉంది అంటూ దాన్ని సమర్థిస్తూ అందరూ కూడా అదేదో పెద్ద ఒక అభ్యుదయ భావనలు కలిగిన స్టాండప్ కామెడీ అన్నట్టుగా దాన్ని పొగిడారు ఆ టైంలో. అంటే పచ్చి కూతులు అన్న అంటే ఒక హీరోయిన్ ఉద్దేశించి వాళ్ళు బయట మనం మాట్లాడుకునే ఊర్లో రోడ్డు మీద నడుస్తూ మాట్లాడుకునేవి పబ్లిక్ గా మాట్లాడేశారు వాళ్ళు కదా ఆ బూతుల్ని తీసుకుని వచ్చి ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మాట్లాడేస్తే ఎలా ఉంటుంది ఒక హీరోయిన్ మీద.
అప్పుడు అది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. అంటే నువ్వు రచ్చబండ మంది అవును నువ్వు రచ్చబండ మంది మాట్లాడితే మైకులు పెట్టి కెమెరాలు పెట్టి వీళ్ళు బూతులు మాట్లాడుతున్నారని చెప్తారు. అదే ఆ మైక్ వెనకాల నుండి వాళ్ళు మాట్లాడితే అది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. నీకు తెలియదా ఈ విషయం? అంటే
అగైన్
సొసైటీలో ఉన్న డాగ్మా వాటి గురించి విమర్శాత్మకంగా మాట్లాడడం ఇవన్నీ ఓకే, కానీ ఆ రోస్టింగ్ కానీ కొన్ని కొన్ని దీస్ ఆర్ అన్నెసరీ. అంటే బూతు వాడితేనే ఎక్కడ లేని చోట కూడా బూతు వాడితేనే మనకి పంచ్ వస్తుంది ఫన్ వస్తుంది అన్నది అది మరి అది క్రియేటివ్నెస్ ఆ లేకపోతే పర్వర్టెడ్నెస్ ఆ అర్థం కాదు అది.
అదే కదా అవును.
అంటే ఫేమస్ స్టాండప్ కమెడియన్స్ రసల్ పీటర్స్ లాంటి వాళ్ళు ఉన్నారు లైక్ అతని లాంగ్వేజ్ ఒక కైండ్ లో ఉంటుంది. బట్ ఏంటంటే ఎక్కడ కూడా ఎక్స్ట్రీమ్ ఇవి ఉండవు. కల్చరల్ ఏంటి లైక్ స్టీరియోటైప్స్ మీద ఆయన జోక్స్ ఉంటాయి అండ్ పీపుల్ ఎంజాయ్ దట్. అంటే ఎవరినైనా డైరెక్ట్ గా నువ్వు నీ మొహం ఎలా ఉంది చైనా వాడు కనిపిస్తే నువ్వు ఇప్పుడే నిద్రలేచి వచ్చావా ఇలాంటివి ఉంటాయి దట్ ఈస్ ఓకే. బట్ ఎప్పుడు వస్తుందంటే నువ్వు ఒక సెక్షువల్ అబ్యూస్ లాగా అబ్యూజెస్ కొంచెం మన బూతులు ఉంటాయి కదా అలాంటి వాటితో అసోసియేట్ చేసి హాహాహా నవ్వి మిగతా వాళ్ళందరు నవ్వితే లైక్ అంటే అది ప్రోగ్రెస్ అనుకోవాలా పర్వర్టెడ్నెస్ అనుకోవాలా తెలియదు. మనం అలాంటి ఇది అవసరంగా
ఇప్పుడు ఇప్పుడు జరిగింది చూస్తే వాళ్ళందరూ పర్వర్ట్స్ అనే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఉత్సవ్ చక్రవర్తి అని ఉన్నాడు వీళ్ళ దాంట్లోనే స్టాండప్ కామెడియన్స్ లోనే ఉత్సవ్ చక్రవర్తి అని ఉన్నాడంట. వాడు అందరూ అమ్మాయిలకి ట్విట్టర్ లో ఉన్న అమ్మాయిలందరికీ ఏవేవో రకరకాల పిక్స్ పంపిస్తూ ఉంటాడట
జస్ట్ ఫర్ ఫన్.
సో అలాగే అదితి మిట్టల్ అని ఒక అమ్మాయి ఇది 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 అద్భుతం. అదితి మిట్టల్ అమ్మాయి పేరు.
ఆమె
ఒక ఇంకొక అమ్మాయి అమ్మాయి మీద ఇంకొక అమ్మాయి అమ్మాయి మీద ఇది ఇచ్చింది మీటూ క్యాంపెయిన్ లో పార్ట్ గా స్టేట్మెంట్ ఇచ్చింది. తనకి ఇష్టం లేకుండా స్టేజ్ మీద అదర చుంబనం చేసిందని చెప్తున్నాడు అనమాట. అది నేను కొంచెం సంస్కృతం వాడాను అక్కడ. సో అంటే పాయింట్ ఏంటంటే వీళ్ళందరూ అర్బన్. ఇప్పుడు మీరు ఇక్కడ లిస్ట్ ఇచ్చారండి ఫస్ట్ పోస్ట్ లో నేను మీకు పోస్ట్ చేస్తాను చూడండి. వీళ్ళందరినీ మీరు చూస్తే మూడు కేటగిరీలుగా మనం డివైడ్ చేయొచ్చు యాజ్ ఇందాక చెప్పినట్టుగా జర్నలిజం సినిమా అండ్ స్టాండప్ కామెడీ. ఈ మూడిట్లో ఉన్న విచిత్రమైన విషయం ఏంటంటే స్టాండప్ కామెడీ అని ఏమనుకుంటాడంటే నేను సమాజంలో ఉన్న ప్రతిదాని మీద నేను జోక్ వేయచ్చు నా ఇష్టం ఓకే. జర్నలిస్ట్ ఏమనుకుంటాడంటే అసలు నేను అందరినీ క్వశ్చన్ చేయొచ్చు అనుకుంటాడు. సినిమా వాళ్ళేమో మేమందరికంటే డెమీ గాడ్స్ అనుకుంటారు. సినిమా వాళ్ళు చూడండి స్మాల్ టైమ్ యాక్టర్ కూడా నేను సెలబ్రిటీ అని అనుకుంటాడు. ఈ మూడు రంగాల్లో ఉన్నవాళ్ళు ఎందుకు అంటే ఇది నేను అగైన్ ఇట్స్ అగైన్ మిగతా రంగాల్లో ఎవరు ఉండరా అంటే డెఫినెట్ గా ఉంటారు. వీళ్ళ పేరు మాత్రమే బయటకు వచ్చింది కాబట్టి
వచ్చింది అంటే అర్థం చేసుకోవాలి కదా. మిగతా వాటిలో రావడానికి భయపడుతున్నారా లేకపోతే దీనిలో ఈజీ కాబట్టి వస్తున్నారా లేకపోతే మీడియా దీనిలో వాళ్ళు ఆల్రెడీ మొహాలు తెలుసు కాబట్టి మీడియా ప్రొజెక్ట్ చేస్తుందా లేకపోతే నిజంగానే కల్చర్ ఆ కల్చర్ వల్ల అంత మంది కాన్సన్ట్రేటెడ్ గా దానిలో ఉన్నారా ఇది ఈ క్వశ్చన్స్ లో మనం ఆలోచించుకోవాలి.
యాక్చువల్ గా ఇది ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడు నువ్వు మామూలుగా నా పాయింట్ ఏంటంటే వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ కల్చర్స్లో రూట్ అంటే రూ గ్రౌండెడ్గా లేరన్నమాట. అంటే పాయింట్ ఏంటంటే ఇప్పుడు చాలామంది బయట వాళ్ళు బయట మామూలు మామూలు జనం వాళ్ళు కూడా ఇలాంటి పనులు చేస్తారు, నేను చేయరని నేను అన్నాను. కాకపోతే ఏంటంటే వాళ్ళు సమాజం అనేది ఉంటుంది, భయం అనేది ఉంటుంది బేసిక్గా.
రైట్ 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 ఎస్
ఈ మూడు కేటగిరీలకి అంటే స్టాండప్ కామెడియన్ కొంచెం అంత భయపడాల్సింది అంటే ఏమో నేను చెప్పలేను కానీ వాళ్ళు కూడా చిన్న స్థాయి సెలబ్రిటీలు అయిపోతారు. అవుట్ రీచ్ ఏంటంటే
అవుట్ రీచ్ అంతగా ఉంది మిగతా మీడియాతో కానీ లేకపోతే వీళ్ళతో కానీ కంపేర్ చేస్తే.
అవును కరెక్ట్ కరెక్ట్. వీళ్ళకి ఏంటంటే వీళ్ళ అధికార హోదా ఉంటుంది వీళ్ళకి ఈ రెండు కేటగిరీలకి, సినిమా వాళ్ళకిను జర్నలిస్టులకి ఒక అధికారికరమైన ఒక అద్భుతమైన హోదా. అంటే మొన్న అంతకుముందు నేను ఎవరో చెప్పగా విన్నాను 1970s 1980s లో జర్నలిస్ట్ అంటే కేవలం ఒక సంచి పక్కన ఇది భుజానికి వేసుకుని కళ్ళజోడు ఒకటి పెట్టుకుని తిని తినక డబ్బులు ఉండి లేకుండా ఉండేవాడు. ఇప్పుడు జర్నలిస్ట్ అంటే సూట్ వేసుకుని వాడు వాడు చేసే దగులు బాజీ పనులను చేసేస్తుంటాడు. అండర్ ద గార్బ్ ఆఫ్ మీడియా, నేను ఫోర్త్ ఎస్టేట్ మీడియా సమాధానం చెప్పరా అటు ఇటు మాట్లాడేసి. సో
రైట్
సో పాయింట్ ఏంటంటే వీళ్ళకి బేసిక్గా వీళ్ళందరిలో ఉన్న ఇంకొక లక్షణం ఏంటంటే కల్చర్ పట్ల ఒక హేళన భావం ఉంటుంది. ఇప్పుడు ఉన్న కల్చర్ తప్పు, ఈ ఇండియన్ కల్చర్ అంతా రాంగ్, సంస్కారం ఎవరైనా ఆ కల్చర్ గురించి మాట్లాడంగానే వాడిని సంస్కారి అని, నరేంద్ర మోడీ భక్త్ అని. అసలు నరేంద్ర మోడీకి ఈ కల్చర్ గారికి సంబంధం లేకపోయినా కూడా, మాట్లాడేవాడికి బీజేపీకి సంబంధం లేకపోయినా కూడా వాడిని తిట్టేసేయడం, చీర కట్టుకున్న వాళ్ళని హేళన చేయడం, చీర కట్టుకున్న అన్నట్టు చూడడం, లేకపోతే బొట్టు పెట్టుకున్న వాడినేమో అపరిచితుల్లో రామన్లా ట్రీట్ చేయడం. మన సమాజంలో 90% ఇదివరకు బొట్లు పెట్టుకుని ఉండేవాళ్ళు, ఇప్పుడు తీస్తాం కానీ మనందరం. సో ఈ మూడు రంగాల వాళ్ళకి కల్చర్ అంటే హేళన. నిజానికి వీళ్ళు యాంటీ కల్చర్, వీళ్ళు వెస్టా కాదా వెస్ట్రన్ కల్చరా కాదా అనేది పక్కన పెట్టేద్దాం. ఎందుకంటే అందరూ వెస్ట్ తప్పనేం కాదుగా, నా పాయింట్ ఆఫ్ వ్యూలో వెస్ట్ కూడా తప్పేం కాదు, వెస్ట్రన్ కల్చర్ నా తప్పు.
రైట్ రైట్ రైట్.
యాంటీ ఇండియన్ కల్చర్, యాంటీ మోరల్, యాంటీ
మోరల్స్.
జర్నలిస్ట్ ఏమంటాడు, జర్నలిస్ట్ ఏమంటాడు అలా కాదని, ఏదైనా ఒక విడాకులు గురించి కానీ, ఏదైనా ఒక భార్యాభర్తల సంబంధం గురించి కానీ విషయం రాగానే జర్నలిస్ట్ ఏమంటాడంటే తప్పేంటి విడిపోతే, ఏ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ అని అనేసి దులిపేసి వాళ్ళిద్దరిని విడగొట్టడానికి ప్రయత్నిస్తాడు. ఆటోమేటిక్గా ఆడవాళ్ళ వైపు నుంచి ఉంటాడు వెళ్ళి జర్నలిస్ట్.
అవును,
ఎందుకు అంటే అది సమాజంలో ఆడవాళ్ళని తొక్కేయబడ్డారు అనే భావన జర్నలిస్ట్కి ఉంటుంది కాబట్టి అది తప్పని నేను అంటే.
అవునవును.
సో అంటే ప్రికన్సీవ్డ్ నోషన్ ఉంటుంది అన్నమాట జర్నలిస్ట్ కానీ యాక్టివిస్ట్ కానీ, ప్రికన్సీవ్డ్ గా ఒక నోషన్ ఉంటుంది, ఏంటి ఆడదాన్ని మగవాడు ఏడిపిస్తాడు అంతే. అది లెఫ్ట్ ఐడియాస్ నుంచి వస్తాయి అన్నమాట ఇవన్నీ. సో అలాగే ఈ మిగతా సినిమాలో కూడా అంతే కదా. సినిమాలో మొన్న ఈ మధ్య నువ్వు ఒక ఒక చూపించావు సర్వే, ఐఐఎం అహ్మదాబాద్ నుంచి ఒక ఆయన చేశాడు, 78% ఆఫ్ ఇండియన్ ఇండియన్ సినిమాలు ముస్లిం ని మంచిగా చూపెడతాయి, హిందువుని చెడ్డగా
చూపెడతాయి,
లాఫింగ్ స్టాక్ చేస్తాయి, సిక్కుల్ని లాఫింగ్ స్టాక్
అంటాయి.
ఇలా స్టీరియో టైప్ చేస్తారు సినిమాల్లోనే. అంటే వాడి మైండ్ సెట్ లో కూడా డైరెక్టర్స్ గానీ యాక్టర్స్ గానీ వాళ్ళ మైండ్ లో కూడా అదే ఉంటుంది బేసిక్ గా.
కరెక్ట్.
సో కల్చరల్ బ్యాక్వర్డ్నెస్.
ఐ కుడ్ సీ ద పాయింట్. ఐ కుడ్ సీ ద పాయింట్. సినిమా అయినా ఏవైనా కానీ అంటే ఇలాంటి ఇంత ఇంటెన్సిటీతో వస్తున్నాయి, వీటి నుండే మాక్సిమం వస్తున్నాయి. మిగతా వాటిలో లేవా అంటే సినిమాల వాళ్ళు చూపిస్తారు ఐటీలో ఎక్స్ప్లాయిట్ చేస్తారు, సెక్స్ప్లాయిట్ చేస్తారు అని. రైట్? నువ్వు నాకు ఫేవర్ చెయ్యి నీకు ఇది చేస్తాను అనేది ఐటీలో అసలు మొత్తం ప్రిలవరెంట్ గా ఉంటుంది. లేకపోతే రాజకీయ నాయకులు ఇలాగ ఉంటారు, లేకపోతే అంటే ఇలాగ సమాజంలో డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ప్రొఫెషన్స్ లో ఉన్న వాళ్ళు ఇలా ఉంటారు అని వాళ్లే చూపించినవి. సో విఆర్ జస్ట్ షోయింగ్ ద మిర్రర్. యా మీ దానిలో కూడా ఉంది, మీరు నిజం సమాజంలో ఉంది, ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారంటే కరెక్ట్. బట్ ఇంటెన్సిటీ అండ్ వర్క్ కల్చర్ కల్చర్ వర్క్ కల్చర్ అంటే కల్చర్ అంటే ఇది ఏదో ఇండియన్ కల్చర్ గురించి కాదండి, వర్క్ కల్చర్ పరంగా ఒకళ్ళు అంటే మన మన సీనియర్స్ లేకపోతే మనకంటే ముందర వాళ్ళు చేసిన వాటి వల్ల మనకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మనం చేసేవి ఉంటాయి, చాలా ఉంటుంది. సో వాళ్ళు చేస్తే అంటే కొన్ని సిన్సియర్ గా చేసేవాళ్ళు చేయరు, కానీ సిన్సియర్ గా చేస్తున్నాడు కాబట్టి నేను చేస్తున్నాను, వాడు చేశాడు కాబట్టి నేను కూడా చేయొచ్చు, తప్పేంటి, తప్పు అనే దీనిలో. సో ఇలాంటివి ఇలాంటి యాటిట్యూడ్ మీడియాలో గానీ అంటే వేర్ ఎవర్ దే కమ్యూనికేషన్ విత్ అంటే వీటిలో ఎందుకు వస్తుందంటే చాలా మంది అపరిచితులు. ఇప్పుడు ఒక ఒక ఐటీ ఆర్గనైజేషన్ లో తీసుకుంటే దే ఆర్ నోన్ పర్సన్స్, వాళ్ళు అంటే రోజు ఆఫీస్ లో కలుస్తుంటారు, లేకపోతే దే ఆర్ నాట్ ర్యాండమ్ పీపుల్, ఎవ్రీడే కొత్తగా ర్యాండమ్ గా ఎవరు వచ్చారు. బట్ మీడియాలో కానీ లేకపోతే మూవీస్ లో కానీ వీటిలో ఇలా ర్యాండమ్ గా కలిసే వాళ్ళు అంటే వన్ టైం ఒకసారి కలిసేవాళ్ళు, లేకపోతే వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఏది లేదు అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళ దగ్గర మనం ఒక మనం ఒక డేరింగ్ స్టెప్ తీసుకుని లేకపోతే ఎక్స్ప్లోర్ చేయాలంటే వీ విల్ థింక్ అబౌట్ దాట్, ఓకే వీడికి బ్యాక్గ్రౌండ్ వీడికి ఇది అని. అండ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వాళ్ళ కన్సెంట్ తో జరుగుతుంది, కన్సెంట్ లేకుండా అంటే బెదిరించి కూడా జరగచ్చు, నీకు అప్రైజల్ ఇవ్వను, ఇవన్నీ దీస్ ఆర్ ద స్టీరియో టైప్స్ వి హావ్ సీన్, చాలా మూవీస్ లో చూసాం మనం. బట్ ర్యాండమ్ గా కలిసే ఇవి ఇలాంటి ఆర్గనైజేషన్స్ లో ఎక్కువ ఉంటాయి. సో ఎవరికి తెలియదులే మనం అంటే వాళ్ళ వాళ్ళ కబంధ హస్తాలు అంటారు కదా, అంటే వాళ్ళు అవుట్ రీచ్ ఎవరినైనా యూ కెన్ పిక్ ఎనీ ర్యాండమ్ గర్ల్ అండ్ యూ కెన్ ఎక్స్ప్లాయిట్ దెమ్ వన్ టైం ఎవర్ స్ట్రాంగ్ ఇన్ దాట్, వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు నా ముందర వాళ్ళు చేశారు ఆ మహామహా పెద్ద డైరెక్టర్ చేశాడు వాళ్ళు, నిజంగానే ఉంది అలాంటిది. ఎందుకంటే ఈ ర్యాండమైజేషన్ ఉండడం వల్ల ఏంటంటే ఇది అబ్స్క్యూర్ గా వెళ్ళిపోతుంది అనే ఒక ధైర్యంతోనే చేస్తారు. అంటే ఆ వర్క్ కల్చర్ అలాగా అలాగా డెవలప్ అయ్యింది అనేది నా అభిప్రాయం. హావింగ్ సెడ్ దాట్, మరి ఇంకొక ఇలాంటి ట్రైట్ ఇంకొక దానిలో కూడా ఉంటుంది, లైక్ ఇంకొక ఆర్గనైజేషన్ లో కూడా ఉంటుంది, రిలీజియస్ ఆర్గనైజేషన్స్ లో ఉంటుంది. ఐఎమ్ జస్ట్ సేయింగ్, ఎందుకంటే మనం ఇంత ఆర్గ్యుమెంట్ చేస్తున్నాం కాబట్టి వి విల్ ట్రై టు సీ బ్యాలెన్స్. ఓకే, ఈ మీడియా వాళ్ళే ఫలానా బాబా అసలు దౌర్భాగ్యుడు దుర్మార్గుడు అలా చేశాడు ఇలా చేశాడు రోజు వేసేస్తుంటారు. ఓకే, వాళ్ళు ఇలా హిందూ ఆర్గనైజేషన్స్ లో చెప్తున్నారు, ఆశ్రమ్స్ లో అసలు కొన్ని సినిమాలు అయితే ఆశ్రమంలో అసలు మొత్తం అదేదో అండర్ వరల్డ్ ఆర్గనైజేషన్ లాగా చూపిస్తారు కొంతమంది, రైట్?
అవును అవును, దారుణంగా చూపెడతారు. అది ఏంటంటే యాక్చువల్ గా ఏంటి, వాళ్ళు ఇప్పుడు ఆశ్రమాలు కూడా అందులో కూడా దొంగ ఆశ్రమాలు ఉంటాయి, కరెక్టే, కానీ దాని ఎఫెక్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే రేపు ఇంకొకడు ఇప్పుడు సద్గురు వచ్చి సద్గురుని ఎవరైనా ఇంటర్వ్యూ చేస్తున్నారనుకో అనుమానపు చూపులతో అదొక నేరస్తుణ్ణి చేసినట్టు ఇది చేసినట్టుగా అట్లా అట్లా చేస్తూ ఉంటారు. యాక్చువల్ గా ఇక్కడే కాదు, ఇస్లాం వాళ్ళని కానీ క్రిస్టియానిటీ వాళ్ళని వాళ్ళ ఫాదర్లను కానీ ఎవరైనా చేసేటప్పుడు జర్నలిస్టుల బాడీ లాంగ్వేజ్ చూడు నువ్వు, ఇట్ సేస్ ఎలాట్ అబౌట్ ఇట్. ఒక హిందూ హిందూ వీళ్ళని కానీ ముస్లిం వీళ్ళని కానీ మాట్లాడేటప్పుడు ఈ ఈ పర్టికులర్ పూజారికి కానీ ముల్లాకి కానీ ఇంగ్లీష్ రాదు. సో పాపం తను ఏదో రకంగా కమ్యూనికేట్ చేస్తాడు ఎవరితో, జర్నలిస్ట్ తో ఏదో రకంగా అంటే తనకు వచ్చి రాని ఇంగ్లీష్ లో కమ్యూనికేట్ చేస్తాడు. బికాస్ మన దేశంలో ఇంగ్లీష్ అంటే అదొక పెద్ద స్కిల్, అదో పెద్ద దేవతా వస్త్రం, అదొక పెద్ద గొప్ప వస్త్రం కాబట్టి వాళ్ళని తక్కువగా చూస్తారు, పూజారిని గాని ముల్లాని గాని. పూజారి అంటే ఐ మీన్ స్వాములు ఎవరైనా గాని ముల్లాని గాని. అదే ఒక ఫాదర్ గాని బిషప్ గాని వాళ్ళు వాళ్ళని ఇంటర్వ్యూ చేయాలనుకో ఇంగ్లీష్ లో, ద వే దే ట్రీట్ దెమ్ అది వేరేగా ఉంటుంది. ఇప్పుడు నేను గమనించి చూడు,
క్లాసిక్ ఎగ్జాంపుల్ అనంత్, యా మనకి డైరెక్ట్ గా స్ట్రైట్ ఫార్వర్డ్ గా రెండు టూ మంత్స్ వన్ మంత్ ముందు రోజు జరిగిన ఎగ్జాంపుల్ ఉంది. ఒక బిషప్ అలిగేషన్స్ ఉంటే ఆయన కూర్చోబెట్టి ఆయనతో ఇంటర్వ్యూ చేశారు మీడియా, దట్ సేస్ ఆంపుల్స్ రైట్, దట్ సేస్ లాట్. సో అది క్లాసిక్ డైరెక్ట్ గా ఎదుర్కొండ ఉన్న ఎగ్జాంపుల్.
అవును, ఇప్పుడు అది వాళ్ళు కార్పెట్ కింద అయిపోయింది తోసారు అది ఇప్పుడు దాచేశారు ఇప్పుడు దాన్ని, దానికి ఇంకా అవకాశం లేదు ఇప్పుడు. తనుశ్రీ దత్తాన్ని తీసుకొచ్చారు కదా అదేంటిది వాటికన్ నుంచి. సో
వాటికన్ అంటావా?
ఏమో అగైన్ తెలీదు, అంటే ద వే దే షీస్, అంటే ఆమె చెప్తున్న విధానంలో నాకు ఆమె అబద్ధం ఆడుతుందని అనిపిస్తోంది. కొంతమందికి ఆమె నిజమే మాట్లాడుతుంది అనిపించుండొచ్చు. సినిమా వాళ్ళకి యాక్టింగ్ అనేది చాలా ఈజీగా వస్తుంది కాబట్టి ఎలాగైనా మాట్లాడచ్చు, అది నాకు తెలియదు. అది మనం ఇప్పుడు నేను అనేది అదే మీటూ దాంట్లో వచ్చిన ప్రధానమైన ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు కోర్టుకి వెళ్ళే, కోర్టుకి వెళ్తే అది నిలబడదు బేసిక్ గా.
అంటే ఇక్కడ రెండు ఉన్నాయి, యా అంటే నిజమైన అలిగేషన్స్ ఉన్నాయి, ఇట్ ఈస్ ఎ గ్రే ఏరియా అయిపోయింది ఇప్పుడు మీటూలో కూడా. అందరూ
అవును అవును
కావాలని చేసే వాళ్ళు ఉన్నారు, లేకపోతే నిజంగానే ఇదైన వాళ్ళు ఉన్నారు. గ్రే ఏరియా ఎప్పుడైతే వస్తుందో మనకి క్లారిటీ అనేది ఉండదు. సో అండ్ నిజంగా కూడా, నిజంగా అలిగేషన్స్ ఉన్నా కూడా నిలబడదు ఆ కేసులో కూడా, నిలబడదు కేసు, నిలబడదు మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో నిలబడదు. సాక్ష్యాలు ఉన్నాయా అని అడుగుతారు. కరెక్టే కదా, అదే కదా నువ్వు
అదే 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 కదా. ఇప్పుడు నానా పాటేకర్ మీద ఆమెకి ఇది వేసింది, రామ్ గోపాల్ వర్మ వచ్చి అంటున్నాడు నానా పాటేకర్ విధానమే వేరు, తను మాట్లాడే రామ్ గోపాల్ వర్మ లాంటి వాడు వచ్చి డిఫెండ్ చేయాల్సిన పని లేదు నా పాయింట్ లో. సో నానా పాటేకర్ డిఫెండ్ చేశాడు, ఈమె వచ్చి వివేక్ అగ్నిహోత్రి గురించి చెప్పేటప్పుడు వివేక్ అగ్నిహోత్రిని కూడా ఇంప్లీడ్ చేసింది ఈ ఇష్యూలో. వివేక్ అగ్నిహోత్రి గురించి ఏం చెప్తోంది, కపడే ఉతర్కర్ నాచ్ కరో అనేదో అట్లా హిందీలో అన్నాడు అని అంది. తీసే సినిమా అలాంటిది అయినప్పుడు అట్లాంటి భాష ఆ భాషే వస్తుంది. సో హౌ కెన్ యూ కౌంట్ దట్ యాజ్ అ హెరాస్మెంట్ అనేది నా పాయింట్ అనమాట. ఎనీవే
ఏదైనా అంటే నేను రామ్ గో ఐఎమ్ కమింగ్ టు రామ్ గోపాల్ వర్మ, నేను కూడా విన్నాను అది, లైక్ నానా పాటేకర్ హీఈస్ వౌచింగ్ ఫర్, అండ్ అంటే ఒక రకంగా హీఈస్ నాట్ లైక్ గొర్రెల్లాగా వచ్చి తప్పు లేకపోతే ఒప్పు అని చెప్పలా, హీ వాస్ వెరీ ప్రాగ్మాటిక్, ఒక రకంగా డిప్లొమాటిక్ గా బట్ మోర్లీ ప్రాగ్మాటిక్. ఏం చెప్తున్నాడంటే ద పర్సన్ ఐ నో ఈస్ నాట్ సమ్వన్ హూ ఈస్ లైక్ ఎక్స్ప్లాయిట్ చేయాలనే పాయింట్ ఆఫ్ వ్యూ లేదు, బట్ అది రామ్ గోపాల్ వర్మ చెప్పినంత మాత్రం నమ్మేస్తామా అనే వాళ్ళు ఉంటారు. బట్ అతను ఏం చెప్పాడంటే నానా పాటేకర్ ద పీపుల్ వీ నో మీ నాకు తెలిసినంత వరకు హీఈస్ నాట్ దట్ అతనికి అలాంటి ఇంటెన్షన్ లేదు, బట్ నీకు అలాగ అనిపించుండొచ్చు ద వే యూ పర్సీవ్ మేబీ ఆ పర్టికులర్ సిచ్యువేషన్ లో జరిగి ఉండొచ్చు, బట్ ఇది జనరలైజ్ చేసేసి యూ కెనాట్ సే, నీ పర్సెప్షన్ లో కూడా మేబీ అది రాంగ్ అయి ఉండొచ్చు. నువ్వు అన్ని అదే దృష్టికోణంతో చూసేటట్టయితే మేబీ అది రాంగ్, నీకు రాంగ్ అనిపించవచ్చు, బట్ ఎనీవేస్ నువ్వు యూ షుడ్ ఆల్సో రీకన్సిడర్ ఇట్. ఎందుకంటే నానా పాటేకర్ తనుశ్రీ దత్త వచ్చిన తర్వాత, ఇంకొక పాయింట్ అనంత్, తనుశ్రీ దత్త వచ్చిన తర్వాత ఇప్పుడు వైరముత్తు గురించి కానీ లేకపోతే అంతకుముందు జరిగిన ఇన్సిడెంట్స్ గురించి కానీ లైక్ తరుణ్ తేజ్పాల్ సంగతి కూడా, ఒకళ్ళు వచ్చిన తర్వాత వెంట వెంటనే మీటూ, మీటూ అంటే
అదే కదా,
సరే అదే కదా, అంటే ఒక పర్టికులర్ పర్సన్ ని మనం ఎవరైనా ఎక్స్పోజ్ చేస్తే మాకు కూడా అలాగా జరిగింది అతనితో, అతనితో మాక్సిమం అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే దే విల్ ఆల్సో, వైన్స్టీన్ ఇస్ అ ఎగ్జాంపుల్, షీఈస్ నాట్ ద వన్ పర్సన్ కదా, అలాంటి వాళ్ళు చాలా మందిని ఎక్స్ప్లైట్ చేశాడు. సో మీ విఆర్ ఆల్సో సఫరర్స్ అనే దీంతో వచ్చింది. సో నానా పాటేకర్ కేసులో మరి తనుశ్రీ దత్త వచ్చిన తర్వాత ఇన్ని రోజుల తర్వాత, ఇన్ని రోజుల్లో మళ్ళీ ఇంకొకళ్ళు మాకు కూడా అతను అలాగా చేశాడు అనేది వచ్చిందా?
అవును అవును
రాలేదు. ఓకే బట్ నువ్వు బైరముత్తు అండ్ చిన్మయి కేసు చెప్పావు కదా,
అవును
బైరముత్తు కేసులో ఏమైంది, చిన్మయి కాదు షీ డిడ్ంట్ టేక్ ఇట్ అప్ ఫస్ట్, ఒక ఆవిడ అనానిమస్ గా ఒక జర్నలిస్ట్ కి చెప్పిన దాన్ని జర్నలిస్ట్ ఆ చాట్ ని పెడితే చిన్మయి ఆ జర్నలిస్ట్ యొక్క ఇది షేర్ చేసింది, షీ హాస్ షేర్డ్ దాట్, రీట్వీట్ చేసింది, రీట్వీట్ చేసిన తర్వాత షీ కమప్ లైక్ నాకు ఇలాంటివి జరిగాయి అన్న తర్వాత చిన్మయికి కాంటాక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అక్కడ వాళ్ళు హాస్టల్స్ అనేవి అయితే చెప్తున్నావు, చిన్మయి కాంటాక్ట్ చేయడం స్టార్ట్ చేశారు, మాకు ఇలాంటివి జరిగాయి అక్క లేకపోతే ఇలాగ ఇదయ్యాయి. సో దట్ ఈస్ నాట్ ఎ సమ్ ర్యాండమ్ ఇన్స్టెన్స్, మేబీ ర్యాండమ్ ఒకళ్ళని ఎక్స్ప్లైట్ చేయడం అనేది కూడా తప్పే, అది కాదనట్లా. బట్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఒకళ్ళు చేస్తే ఒకళ్ళు చేసింది, అంటే తనుశ్రీ దత్త కేసు మనం క్లాసిక్ ఎగ్జాంపుల్, ఎందుకంటే అది మనం సపరేట్ గా డీల్ చేయాలి. షీ హ్యాస్ సమ్ ఇంటెన్షన్స్ అని కొన్ని గ్రూప్స్ లో అంటున్నాయి. అది ఎంతవరకు నిజం అనేది, ఎందుకంటే షీ వాజ్ ర్యాండమ్లీ సేయింగ్, ఎందుకంటే తన ఆర్గ్యుమెంట్ లో స్ట్రెంగ్త్ లేదు, బట్ ఏంటంటే మీడియా ఫోకస్ ఉంది, అదే తనకున్న అడ్వాంటేజ్. కాబట్టి వాట్ ఎవర్ షీ స్పీక్స్ ఈస్ టేకెన్ యాజ్ ఫేస్ వాల్యూలో తీసుకుంటున్నారు, ప్రైమ్ ఆఫ్ ఫేస్. కోర్టులో చల్లదు కానీ నువ్వు అన్నట్టు, బట్ మీడియా ఏదైనా అలాట ఇలాట అంటే వాళ్ళు నమ్మేస్తారు. ఓకే, సో బట్ చిన్మయి వీళ్ళ కేసు వైరముత్తు గురించి ఇంత మరి ఇంత రేంజ్ లో జరుగుతుందా? జరగట్లేదే. కానీ ఏంటి, వైరముత్తు హ్యాస్ ఎక్స్ప్లాయిటెడ్ ఎక్స్ప్లాయిట్ చేశాడు అని చాలా మంది ఉమెన్ చెప్తున్నాం మాట, చేశాడని. సో అక్కడ అక్కడ వాల్యూమ్ అనేది ఎక్కువ ఉంది, ఒక పర్సన్ మీద వాల్యూమ్ అనేది ఎక్కువ ఉంది. సో రెండు ఈ రెండు వైపులా చూడు, దేనికి అటెన్షన్ ఎక్కువ పే చేస్తున్నారు, దేనికి అటెన్షన్ తక్కువ పే చేస్తున్నారు అనేది. సో దట్ ఈస్ వేర్ ఐఎమ్ ట్రైయింగ్ టు డ్రైవింగ్ ద పాయింట్. సో ఎవరు చెప్పినారు అంటే నానా పాటకర్ మేబీ చేసి
ఉండొచ్చు. నువ్వు చెప్తున్న పాయింట్ లో డైరెక్ట్ గా చెప్తుంది ఏంటంటే, నిజంగా జరిగింది అనేది గనక మనకి ఇండికేషన్ కావాలి అంటే వరుసగా వాళ్ళ మీద ఎలిగేషన్స్ వస్తే నమ్మచ్చు, కానీ ఎవరో ఒకళ్ళు ఒకళ్ళు చేసి దాని మీద అది క్లారిటీ లేకుండా, యూనో
క్లారిటీ లేకుండా, ఒకళ్ళు ఒకళ్ళు కూడా విక్టిమ్ ఒకళ్ళైనా కానీ అది తప్పే. నేను దానికేమి అంటే, ఒకళ్ళు ఈ అమ్మాయి చేసింది కాబట్టి రుజువు ఏంటి, 10 మంది చేస్తేనే నాకు ఏంటి ఎవిడెన్స్ అని కాదు.
అంటే అంత అంత సాలిడ్ గా చెప్పట్లేదు నేను, నేను అనేది ఒక గెస్ అన్నమాట. అంటే మనం ఉదాహరణకి మనకి ఏదైనా జ్వరం ఏదైనా ఒక సింప్టమ్స్ నేను చెప్తుంది, అంటే మనకి ఏదైనా జ్వరం వచ్చింది అనేది మనకు తెలియాలి అంటే మనకి ఏదో సింప్టమ్స్ ఉంటాయి కదా, లైక్లీనెస్ ఆఫ్ దట్ సింప్టమ్. అంటే దట్ డజంట్ మీన్ అది లేకపోయినా వచ్చింది రాదని కాదు, అది లేకపోతే రాదని కాదు. సో అట్లాగే ఇప్పుడు నమ్మొచ్చా అంటే ఒక ఆమ్ ఆద్మీకి ఇప్పుడు ఇదంతా ఇట్స్ ఆల్ అబౌట్ నమ్మడం నమ్మకపోవడమే కదా. ఇది లీగల్ సిచ్యువేషన్ ఇంకా రాదు, ఇది ఇప్పుడు వచ్చినా కూడా వాళ్ళ దగ్గర ఇప్పుడు ఇవి అదే నేమ్ అండ్ షేమ్ వరకే అవుతుంది, కానీ ఇది ఇంతకు మించి ముందుకు కదలదు.
మోస్ట్ ఆఫ్ ది అబ్జెక్టివ్ అదే, అబ్జెక్టివ్ ఏంటంటే నేమ్ అండ్ షేమ్ అనేది. బట్ ఏంటంటే కొంతమంది దాన్ని నిజంగా వాడుకునే వాళ్ళు ఉన్నారు, కొంతమంది కావాలని గ్రడ్జ్ తీసుకుని వాడుకునే వాళ్ళు కూడా ఉన్నారు.
కరెక్ట్ కరెక్ట్. అందుకు నేనే అంటానంటే ఈ సింప్టమ్స్ ని మనం యాజ్ ఏ ఆమ్ ఆద్మీ ఆర్ ఆమ్ జనత మనం ఏం చేయొచ్చు అంటే, దేనిని నమ్మాలి దేనిని నమ్మకూడదు అనే దాని మీద మనకు ఒక ఐడియా ఇవ్వడానికి చెప్తున్నాను అనమాట. అంటే రిపీటెడ్ గా ఒక మనిషి గురించి అనానిమిటీగా చాలా మంది తమ ఇన్సిడెంట్స్ తమ ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు అనుకో ఒక మనిషి గురించి. సింగర్ కార్తిక్ గురించి షేర్ చేస్తున్నారు ఇప్పుడు. నిజంగా సింగర్ కార్తిక్ అంటే నేను అసలు ఒక నిమిషం నేను నిన్నటిదాకా ఆరాధించిన సింగర్ వాడు. అరే రే అనుకున్నా. సో సింగర్ కార్తిక్ గురించి షేర్ చేస్తున్నారు వరుసగా రిపీటెడ్ గా. సో వైరముత్తు గురించి కూడా అంతే రిపీటెడ్ గా చేస్తున్నారు, ఇంకా మిగతా వాళ్ళ గురించి కొంతమంది రిపీటెడ్ గా చేస్తున్నారు. రిపీటెడ్ కాకుండా ఇప్పుడు నానా పాటేకర్ లాంటి వాళ్ళు ఉన్నారు, నానా పాటేకర్ గానీ వివేక్ అగ్నిహోత్రి గాని, వివేక్ అగ్నిహోత్రి పేరును కావాలని లాగుతున్నారు అనిపిస్తున్నది. సి
నేనేమంటానండి,
అది అర్బన్ నక్సల్స్ అన్నాడు కదా, అందుకని చెప్పి కావాలని అటాక్ చేస్తున్నారనమాట ఈ మీడియా వాళ్ళు. ఇప్పుడు కూడా వాళ్ళకి బుద్ధి సిగ్గు రావట్లేదని నా ఫీలింగ్. యా సో పాయింట్ ఏంటంటే, వివేక్ అగ్నిహోత్రి అనేది సినిమా అతను తీసిన సినిమా పేరే చాక్లెట్,
చాక్లెట్ లాస్ట్ స్టోరీ, హేట్ స్టోరీ అనుకుంటారా.
అవన్నీ అలాంటి సినిమాలే కదా.
యా బిఫోర్ బుద్ధా అండ్ ట్రాఫిక్ జామ్ ఆయన తీసిన సినిమాలన్నీ అలానే. బట్ హీ వాంటెడ్ టు నేనేం చేస్తున్నాను అని ఒక రియలైజేషన్ వచ్చింది కాబట్టి హీ చేంజ్ హిస్ పాత్. బట్ అందరంతా హీ వాజ్ మహేష్ భట్ కి సినిమాలు తీశారు. సో మహేష్ భట్ సినిమాలు యూ కెన్ యూ నో రైట్, అంటే ఆయన గొప్ప సినిమాలు తీశారు, బట్ ప్రొడక్షన్ వైజ్ గా నేను చెప్తున్నా, ప్రొడ్యూస్
అవన్నీ కూడా ఈ ఎరాటిక్ థ్రిల్లర్స్ అవే ఉంటాయి. అవే ఉన్నప్పుడు హేట్ స్టోరీ అనే సినిమా నిజానికి పెద్ద హిట్ బాగానే ఉంటుంది సినిమా, కాదు అది ఎరాటిక్ థ్రిల్లర్ చిన్నపిల్లలతో చూడకూడదు, దట్స్ ద పాయింట్. యాక్చువల్ గా అతను తన అందులో నుంచి రియలైజ్ అయ్యి వేరే సినిమా ఈ ట్రాఫిక్ బుద్ధా ఇన్ ట్రాఫిక్ జామ్ సినిమా తీశాడు, చేంజ్ అయిపోయాడు కొంచెం ఆ తర్వాత. నేను అనుకోవడం ఆ సినిమా తీసిన దగ్గర నుంచి కొంచెం చేంజ్ అవుతూ వచ్చి ఉంటాడు. ఇప్పటికీ ఐ థింక్ ఈ స్టిల్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ చేంజింగ్, తన ఆలోచన విధానం అంతా వేరు, అంతకు ముందు వేరుండేది. అలా ఉన్నప్పుడు అది ఎరాటిక్ థ్రిల్లర్ అయినప్పుడు ఆ భాషే వాడతారు, ఆ భాష వాడకుండా ఇంకా వేరే భాష ఎవరు వాడరు. నేను చెప్తుంది అది
అవునవును, కరెక్ట్, అగ్రీ.
మర్డర్ సినిమా
బట్ ఏంటంటే
వాళ్ళు అలాగే మాట్లాడతారు, వాళ్ళు వాళ్ళకి తెలీదా, వాళ్ళకి అందరికీ తెలుసు అవన్నీ, వాళ్ళు అలాగే మాట్లాడతారు.
అంటే మనం అక్కడ అక్కడ కూడా మనం పద్ధతి అయిన లాంగ్వేజ్ మాట్లాడడం లేదు, ఎందుకంటే మేబీ ఇన్ ద మూడ్, ఒక ఒక మూవీకి అంటే క్యారెక్టర్ లో ఉండిపోయామని అంటారు కదా సార్ జనరల్ గా, అలాగా మేబీ ఆ ఆ మూడ్ లో ఉండిపోవచ్చు ఒక కొంత టైంలో. సో ఎవ్రీథింగ్ ఇస్, బట్ స్టిల్ మనం విచక్షణ అనేది ఉండాలి. ఆ విచక్షణ లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అసలు
సింపుల్ పాయింట్ ఏంటంటే యూ కెనాట్ కౌంట్ దట్ యాజ్ ఎ కైండ్ ఆఫ్ సెక్షువల్ అబ్యూజ్ ఆర్ హెరాస్మెంట్.
వన్ దట్ స్పెసిఫిక్ థింగ్ తను శ్రీదత్త వాట్ ఎవర్, అంటే ఇట్ ఈస్ అన్ఫేర్. నేను చెప్పడం ఇట్స్ అన్ఫేర్ ఆన్ మీడియా, పార్ట్ ఆఫ్ మీడియా. నిజంగా బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నప్పుడు ఈ నాటా పట్టేకర్ అంటే పెద్ద పేరు కాబట్టి దాని మీద ఫోకస్ చేయడానికి అతను ఆమెను తీసుకొచ్చి చేశారు. బట్ గుడ్ ఆర్ బెడ్ తను రావడం వల్ల ఏంటంటే మిగతా వాళ్ళు కూడా ఓపెన్ అప్ అవుతున్నారు. బట్ ఫైనల్లీ నేను కన్క్లూడ్ చేస్తుంది ఏంటంటే ఈ మీటూ అనేది గ్రే ఏరియాని క్రియేట్ చేసింది, బట్ స్టిల్ ఇట్ ఈస్ ఎ గుడ్ మూవ్, ఐఎమ్ ఫర్ ఇట్. బట్ ఏంటంటే మన వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తున్న విధానం దీన్ని మీటూని కూడా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు.
మీటూని కూడా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు, యా దట్స్ ట్రూ. సో పాయింట్ ఏంటంటే వీళ్ళందరూ దాన్ని హిందూయిజం మీద కనెట్టడానికి కొంతమంది యాక్టర్స్ పక్కన సంస్కారి అని రాయడం, హూ ఈజ్ నోన్ ఫర్ సంస్కారి రోల్స్, లేకపోతే యాక్టర్లు యాక్టర్ల ఫోటోలు షేర్ చేసేటప్పుడు నామాలు ఉన్న యాక్టర్ ని చూపించడం ఇలాంటివి
చేస్తున్నారు.
ఇవన్నీ అలా తెలిసే చేస్తారు. పాయింట్ ఏంటంటే మాస్టారు జర్నలిస్టులు సినిమా వాళ్ళు స్టాండప్ కమెడియన్లు పట్టుబడ్డారు ఇందులో. సో యు షుడ్ రీ ఒకసారి మీ గురించి మీరు రీథింక్ చేసుకుని మీ సింహావలోకనం మీరు మీకు చేసుకుని మీరు ఎక్కడ తప్పులు అవుతున్నారో, మీరు మీరు కల్చర్ ని మర్చిపోవడం వల్ల మీరు ఇలా తయారయ్యారని నాకు అనిపిస్తోంది. కాస్త చూసుకోండి బాబులు. అది
అదే చూసుకోండి అంటే సింహావలోకనం లాంటి పెద్ద, మీరు కింద చూసుకోండి, మీ కింద మీరు చూసుకోండి. అంటే నేను ప్రూవింద
కన్వేట్ అది. సో అది ఇప్పుడు రోజు పొద్దు పొడిస్తే నిత్యానంద కామెడీ థింగ్స్ లేకపోతే నిత్యానంద చేసిన పనులు ఇవి షేర్ చేస్తుంటారు కదా. నిత్యానంద ఇస్ ఓకే, ఆయన నేనే నాకేమి ఆయన ఇదేం కాదు. నిత్యానంద లాంటి వాళ్ళు ఉంటారు ఎప్పుడు
ఉంటారు. బట్ జనరలైజ్ చేసేసి ఆశ్రమంలో వాళ్ళందరూ ఇలాగా సెక్చువల్లీ స్టార్డ్, ఇంకొక పర్వర్టెడ్ వర్షన్ ఏంటో తెలుసా, ఈ సెలిబ్రేట్స్ అంటారు కానీ దీస్ పీపుల్ ఆర్ లైక్ రియల్లీ సెక్చువల్లీ స్టార్వ్డ్. సో ఎవర్ దే విల్ పౌన్స్ ఆన్ ఉమెన్ వెనెవర్ దే ఫైండ్ అన్ ఆపర్చునిటీ. అది అంటే నువ్వు కేస్ బై కేస్ డీల్ చేయడం వేరు, స్టీరియోటైప్ చేసి వదలడం వేరు సమాజం మీద.
అంతే కదా సినిమా వాళ్ళు కూడా ఈ ఆశ్రమాల్లో స్వాముల్ని హిందూ పూజారుల్ని, పూజారులు ఎంతమంది రేప్ చేసి ఉంటారు నాకు తెలిసి, ఒకసారి స్టాటిస్టిక్స్ తీయాలి వీళ్ళ కోసం అన్న తీయాలి ఒకసారి. ప్రపంచంలో జరిగి ఉంటాయి అంటే పూజారి వ్యక్తితో వదిలేయట్లేదు కదా, దే ఆర్ ట్రయింగ్ టు మెలైన్ రిలీజియన్ యూజింగ్ పూజారి.
కరెక్ట్ కరెక్ట్.
ఐ డోంట్ హ్యావ్ ఎనీ సాఫ్ట్ కార్నర్ ఫర్ దట్ పూజారి గై. రేపిస్ట్ అయితే రేపిస్ట్ వాడికి శిక్ష పడుతుంది,
పడాలి. సో మన 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 సమాజంలో కూడా కోర్టులు ఎందుకు ఉన్నాయి, కోర్టులు ఏంటంటే వీడు పూజారి లేకపోతే వీడు ఫలానా కాబట్టి వీడు చేస్తుంటాడు అని అసంప్షన్స్ తో చేయట్లేదు కదా, కేస్ బై కేస్ దే ఆర్ డీలింగ్ ఇట్. అదే అదే విచక్షణ అంత లెవెల్లో మీడియాకు ఉండకపోయినా కనీసం ఒక ఒక బుర్ర ఉండాలి. కానీ అది మనం ఎక్స్పెక్ట్ చేయడం చాలా సత్యదూరం, చాలా సార్లు చెప్పుకున్నట్టు. సో ఆ విచక్షణ అనేది జనాలకే వదిలేస్తున్నాం అండి. సో దట్ ఈస్ హౌ వి వాంట్ టు కన్క్లూడ్.
అది సూపర్. హిందూ పర్స్పెక్టివ్ లో ఫీమేల్ ని అట్లా చూడాలి అంటే కేవలం తల్లి, అంటే మనం ఇప్పుడు ఆల్ ఇండియన్ సార్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటున్నాం కదా, ఆల్ ఇండియన్ సార్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనేది వచ్చిందే హిందూ రిలీజియన్ లో నుంచి. ఊరికే వేరే వాళ్ళు ఎవరో కూడా రిలీజియన్ వేరే వాళ్ళు ఎవరో కూడా మా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనరు. సో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎందుకు వస్తుంది అంటే మనం ఫెమినిటీని డివైన్ గా భావిస్తాం కాబట్టి కేవలం నీ వైఫ్ మాత్రమే నీది, మిగతా వాళ్ళందరూ అంటే అగైన్ నువ్వు సిస్టర్ అనుకోకపోయినా నువ్వు వాళ్ళని రేపులు చేయడానికి లేకపోతే వాళ్ళని సెక్చువల్లీ అబ్యూస్ చేయడానికి చేయకూడదు. సో హిందూ హిందూ పర్స్పెక్టివ్ లో ఎక్కడా కూడా వెళ్ళి రేపులు చేయమని ఎక్కడా చెప్పలేదు. సో
అంటే వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్న విధానం అలా ఉంది. మనం ఎక్స్ప్లిసిట్ గా చెప్పడానికి కారణం ఏంటంటే వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నది అలా ఉంది.
కరెక్ట్. ఈవెన్ స్లేవ్స్ కూడా వాళ్ళ వాళ్ళ ధర్మాలు ఉన్నాయి. స్లేవ్స్ అంటే మనకి బానిసలుగా ఉండేవాళ్ళు కాదు, బానిస అనేది లేదు, సేవకులు అనే వాళ్ళు ఉండేవాళ్ళు. డెఫినెట్ గా సేవకులు సేవకి, ఈ సేవకులు సేవకి దాసులు దాసి వీళ్ళందరూ దాసీలు దాసులు ఇద్దరు ఉండేవాళ్ళు. వాళ్ళ ధర్మాలు వాళ్ళకు ఉండేవి, వీళ్ళ ధర్మాలు వీళ్ళకు ఉండేవి. ఎక్సలెంట్ పాయింట్ ఏంటంటే మహాభారతంలో విరాట పర్వంలో ద్రౌపదీ దేవి దాసిగా చేస్తున్నప్పుడు కీచకుడు ఆమెని చెరబడడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు సుదేష్ణాదేవికి, సుదేష్ణాదేవి అంటే కీచకుడి అక్క, కీచకుడి అక్కకి కీచకుడికి మధ్యలో జరిగే సంవాదం మీరు చూసుకోండి. ఇట్ టెల్స్ అబౌట్ హౌ షుడ్ వి రెస్పెక్ట్ విమెన్. ఆమె చెప్తుంది నువ్వు ఇలా చేస్తే నీ నాశనమే అవుతుందిరా, రాజ్య నాశనం అవుతుంది, తప్పురా అంటుంది. వాడు వినడు, వినకుండా ఏమంటాడంటే నువ్వు వెనక్కి పంపించకపోతే నీ రాజ్యం మొత్తాన్ని నీ హస్బెండ్ని కూడా చంపేస్తాను అంటాడు. సో అప్పుడు పంపించాల్సి వస్తుంది ఆమెకు చెప్పకుండా, ద్రౌపది చెప్పకుండా. సో దట్స్ హిందూ పర్స్పెక్టివ్. సో అది థింక్ చేయండి దాని మీద. కేవలం వీళ్ళనే కాదు, అందరూ మనందరం కూడా థింక్ చేయాలి దాని మీద, ధార్మికమైన మైండ్ సెట్ లోకి వెళ్ళాలనుకున్నప్పుడు. సో దట్స్ ఆల్ ఫర్ మీ టు ఆనంద్. సో ఆల్మోస్ట్ 1 hour తీసుకున్నాను దీని మీద. సో లెట్స్ గో ఫర్ రామ జన్మభూమి అండ్ నీలేష్ కంట్ గారి రచనల గురించి. సో నువ్వు ఇంట్రొడక్షన్ ఇస్తావా?
యా. సో మనం ఏంటంటే సుప్రీంకోర్టు వరుసగా మన సెప్టెంబర్ 2 ఇచ్చిన జడ్జిమెంట్స్ లో మనం అన్నిటి గురించి మాట్లాడుకున్నాం, అన్నిటి మీదకి ఫోకస్ వెళ్ళింది. కానీ ఒక ఇంపార్టెంట్ థింగ్ మనం మిస్ అయ్యామండి, అది అయోధ్య ల్యాండ్ డిస్ప్యూట్ కేసు కి సంబంధించిన. ఇది అయోధ్య ల్యాండ్ డిస్ప్యూట్ కేసు కింద రిజిస్టర్ అయ్యింది అనంత సుప్రీంకోర్టులో. ఎందుకంటే కొంచెం బ్యాక్గ్రౌండ్ ఇస్తున్నానండి, లైక్ అలహాబాద్ హైకోర్టు మీకు తెలిసే ఉంటే రీసెంట్ అంటే 2010 ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. అలహాబాద్ హైకోర్టు అంటే ఉత్తరప్రదేశ్ కాబట్టి వేర్ ఈ ఇన్సిడెంట్ జరిగింది, బాబ్రీ రామ్ జన్మభూమి వివాదం జరిగినది కాబట్టి. అక్కడ వాళ్ళు చేసింది ఏంటంటే, అక్కడ అలహాబాద్ హైకోర్టులో ఏమి ఇచ్చారంటే తీర్పు, 3 parts ఉంటే 2 domes 3 domes యాక్చువల్ గా డోమ్స్ వైజ్ గా చూసిన. సో 2 parts ఏమో హిందూ అంటే హిందూ పార్టీస్ నిర్మల్ అఖార్ అండ్ రామ్ జన్మభూమి, ఆ పర్టికులర్ రామ్ జన్మభూమి న్యాస సంథింగ్ ఆ కమిటీకి ఇద్దరికి 2 parts ఇచ్చి మధ్యలో పార్ట్ ముస్లిం కమ్యూనిటీ, అంటే ముస్లిం కమ్యూనిటీ అని ర్యాండమ్ గా చెప్పేశారు కానీ షియాస్ ఉంటారు, సున్నీస్ ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు. ఓకే, సో టెక్నికల్ గా వెళ్తే చాలా ఉంది దీనిలో చెప్పుకోవాలంటే, బాబర్ ఎవరికి ఎవరి హ్యాండ్ ఓవర్ లో ఉంది అప్పుడు అది ఇది. సో వీళ్ళు ఏంటంటే ఇక్కడ ముస్లిం బోర్డు ఏం చేసిందంటే ఈ తీర్పు ఇచ్చారు, ఇలాగా 3 parts కింద ఉంటుంది తీసుకోవాలని. కో ఎగ్జిస్టెన్స్ ఎలాగుంటుంది? సో హిందూస్కి అది నచ్చలేదు, ముస్లింస్కి అయితే మా ప్రాపర్టీ మేము మొత్తం మాదే అది ల్యాండ్ అనే దీంతో వచ్చింది. ఈ ప్రాపర్టీ అనేది ఎలా వచ్చిందంటే, అంటే వాళ్ళు ఇప్పుడు కూడా చూడు వాళ్ళు మతపరమైన ఇదేమి చెప్పట్లే వాళ్ళు, అంటే మాది మతం దీని గురించి అని చెప్పట్లే, మా ప్రాపర్టీ అని చెప్తున్నారు. దీనికి రీజన్ ఏంటో తెలుసా? దీనికి ఇస్లామిక్ లాస్ లో ఏముంటుందంటే కాఫిర్స్ యొక్క కాఫిర్లు అంటే ఏంటంటే ముస్లిం ఇస్లామిక్ ముస్లిమేతరులు అంటే దోస్ హు డజంట్ బిలీవ్ ఇన్ అల్లా. ఓకే, అవి ఆ సమాజంలో అప్పుడు సౌదీ అరేబియా సమాజంలో చుట్టుపక్కల పేగన్ రిలీజియన్సే ఉండేవి, మోస్ట్లీ శక్తి ట్రెడిషన్ ఫాలో అవుతున్నారు, ఫాలో అయ్యేవాళ్ళు అని చెప్పి కొన్నిట్లో ఉంది. బట్ డీటెయిల్స్ లోకి వెళ్లకుండా అంటే పేగన్ రిలీజియన్స్ అంటే దేవతారాధన ఉండేది, దేవుళ్ళు దేవతల ఆరాధన ఉండేది ఆ సమాజంలో, ముస్లిం సమాజం. అప్పుడు ఇస్లామిక్ ఈ ప్రొఫెట్ మహమ్మద్ వచ్చిన టైంలో. సో వాళ్ళ వాళ్ళ డాక్టరీన్ ఏంటంటే వి షుడ్ డెమాలిష్ దోస్ థింగ్స్, అవి మనం ఆక్యుపై చేసుకోవాలి. సో ఈ ఐడియాలజీ నుండి వచ్చింది రిలీజియన్ స్ప్రెడ్ చేయడము. వాళ్ళ తరీకానే వేరు అసలు, వాళ్ళు వాళ్ళు రిలీజియన్ స్ప్రెడ్ చేయడానికి దే మేబీ దే డింట్ హ్యావ్ టైమ్, దే వాంట్ టు ఎక్స్పాండ్ ర్యాపిడ్లీ. మేబీ దే హ్యావ్ టేకెన్ ఎ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ వాట్ రోమ్, ఒక టైంలో రోమన్స్ ఏంటి క్రిస్టియానిటీని, అగైన్ అది కాన్స్పిరసీ అని అంటారు కానీ, బట్ దట్ ఈస్ వాట్ హ్యాపెండ్. రోమన్స్ క్రిస్టియానిటీని ఎంబ్రేస్ చేసుకుని ఇన్ ద నేమ్ ఆఫ్ రిలీజియన్ వాళ్ళు ఎక్స్పాండ్ చేశారు, అండ్ మన క్రూసేడ్స్ జరిగాయి, ఇవన్నీ జరిగాయి. సో ఐ వాస్ నాట్ గోయింగ్ టు దాట్ పాయింట్. ఏంటంటే సో కాఫీర్స్ అంటే దోస్ హూ డజంట్ బిలీవ్ ఇన్ అల్లా, వాళ్ళని వాళ్ళ వాళ్ళ టెంపుల్స్ కానీ వాటన్నిటిని డెమాలిష్ చేసేసి వాళ్ళని ఆక్యుపై చే అలాగ డెమాలిష్ చేసి ఆక్రమిస్తే అది వాళ్ళ ల్యాండ్ అయిపోతుంది, రైట్? సో అలాగ బాబర్ ఎప్పుడో అక్కడ డెమాలిష్ అక్కడ ఇది చేసేసి, ఎందుకు డెమాలిష్ చేశాడని ఎందుకు ఒప్పుకోవాల్సి వచ్చిందంటే వాళ్ళు అలహాబాద్ హైకోర్టు అక్కడ అసలు ముందుగా ఉన్న టెంపుల్ ఉందా అని కనుక్కోమన్నారు. సో ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు రీసెర్చ్ చేసి ఎస్ అక్కడ ఒక చాలా పెద్ద వైష్ణవ ట్రెడిషన్ కి సంబంధించిన గుడి ఉండేది అని చెప్పారు. ఓకే, సో అవి అది ఆల్రెడీ ప్రూవెన్ బై ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా.
కేకే కొంచెం యాడ్ చేయను ఇక్కడ, కేకే మొహమ్మద్ అని ఒక ఆయన ఉన్నారు, అలాగే ప్రొఫెసర్ బిబి లాల్, వీళ్ళు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు. వాళ్ళ పుస్తకం కూడా ఉంది కేకే మొహమ్మద్ గారిది, మీరు చదవచ్చు ఆన్లైన్ లో ఉంటుంది. అందులో యాక్చువల్ గా వాళ్ళు కింద టెంపుల్ ఉందని ప్రూవ్ చేశారు. ముందు ముందు యాక్చువల్ గా టెంపుల్ ఏం లేదు, అసలు అక్కడ టెంపుల్ ఏ లేదంటూ వాదించారు కమ్యూనిస్టులు, కమ్యూనిస్ట్ బ్యాక్డ్ ఇస్లామిస్ట్ వీళ్ళందరూ. ఎప్పుడైతే టెంపుల్ ఉందని అన్నారో ఇస్లాం వాళ్ళు కూడా ఒక సమయానికి వాళ్ళు ఒప్పుకున్నారు రాజీ పడిపోవడానికి.
దట్ ఈస్ హిస్టరీ కదా ఇప్పుడు, అంటే దే అసలు ముస్లిం రూలర్స్ అయితే దే హావ్ టేకెన్ ప్రైడ్ ఇన్, నేను సోమనాథ్ని ఇన్నిసార్లు పడేశాను అని ఒకళ్ళు చెప్పుకుంటారు, లేకపోతే కాశీ విశ్వేశ్వర అది మన మన మెయిన్ టెంపుల్స్ కాశీలో కానీ మథురాలో కానీ రామ్ జన్మభూమి కానీ ఇవి అసలు మొత్తం డెమాలిష్ చేసి అక్కడ మాస్క్స్ కట్టారు. దట్ ఈస్ ద ట్రెండ్ అప్పట్లో ఈ మొఘల్ ఎంపరర్స్ కానీ లేకపోతే అంత ముందు వచ్చిన కిల్జీస్ కానీ వీళ్ళందరూ దే హావ్ టేకెన్ ప్రైడ్, అంటే ఇప్పుడున్న దాంట్లో మొత్తం అంతా కంప్లీట్ గా సర్వ నాశనం చేసేసి వీ నీడ్ టు ఎస్టాబ్లిష్ అవర్ ఇదనేది చేశారు. కొంతమంది ఆ టెంపుల్స్ మీద డోమ్ ఆ గోపురం తీసేసి డోమ్ పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. సో దట్ ఈస్ అ నోన్ ఫ్యాక్ట్. సో అలానే ఒప్పుకోవాల్సి వచ్చింది, ఒప్పుకున్నారు కూడా. సో వాళ్ళు ఏం చేశారంటే ఇది మా ప్రాపర్టీ అని చెప్పి ఇచ్చేశారు. ఓకే, సో అది బ్యాక్గ్రౌండ్ అండి. సో ఇప్పుడు కోర్టు సుప్రీంకోర్టులో కేసు వేసినప్పుడు దానికి ఒక ఒక సబ్ బెంచ్ ఒక సబ్ సెక్షన్ కింద ఏమొచ్చిందంటే ప్రాపర్టీ సరే ఈ మాస్క్ అనేది లేకపోతే మసీద్ అనేది ఎంతవరకు ముస్లిమ్స్ కి అది రిలీజియస్ ఇది రిలీజియస్ గా సిగ్నిఫికెంట్ అనేది క్వశ్చన్ వచ్చింది. దానికి కూడా జడ్జ్మెంట్ ఇచ్చారు. అప్పుడు ఇస్మాయిల్ ఫారూఖి అనే ఆయన హీ హాజ్ అది 2010 అలహాబాద్ కోర్టులోనే అనుకుంటా, అప్పుడు అప్పుడే కన్ఫర్మ్ చేశారు ఆయన లైక్ మాస్క్ అది ఇంటిగ్రల్ పార్ట్ అవసరం కాదు, అవసరం లేదు, కానవసరం లేదు, కాదు కాదు కానవసరం లేదు, ఎందుకంటే మాస్క్ లో ఏం చేస్తారండి, దే విల్ రీడ్ నమాజ్, నమాజ్ చేస్తారు అందరూ గ్రూప్ గా. యాక్చువల్ గా ఇస్లాం దీనిలో ఏంటంటే గ్రూప్ గా గ్యాదర్ అయ్యి వాళ్ళు నమాజ్ చేసుకుంటారు, ఎటువైపు మెక్కా ఉందో ఆ డైరెక్షన్ లో నమాజ్ చేసుకుంటారు కదా. సో ఇది మనం ఎక్కడెక్కడ చూస్తామండి, అసలు మాస్క్ లేకపోయినా కానీ ఈవెన్ ఎయిర్పోర్ట్ లో కూడా లేకపోతే ఈవెన్ ట్రైన్ లో కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి, చూశాను నేను లైక్ మనం ట్రైన్ లో వెళ్తున్నప్పుడు కూడా వాళ్ళు అప్పటికప్పుడు వాళ్ళు అక్కడ ఒక ఒక పెద్ద క్లాత్ లాగా పరిచేసి అక్కడే నమాజ్ చేసేస్తారు, అక్కడ నమాజ్ చేసుకుంటారు. సో దట్ ఈస్ హౌ ఫ్లెక్సిబుల్ దే హావ్ గివెన్ ద ప్రొవిజన్. సో మాస్క్ అనేది ఇంటిగ్రల్ పార్ట్ కాదు అనేది పాయింట్ అక్కడ నుండి వచ్చింది. అప్పుడు దాన్ని ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కాంటెక్స్ట్ లో ఏంటంటే సుప్రీంకోర్టు మళ్ళీ దాన్ని టేకప్ చేసి అది నిజం అది అవసరమా లేదా అని చెప్పి 3 bench జడ్జి కూర్చుని తీర్పు చెప్తాం అనుకుని లైక్ ఇన్ అట్ ద ఎండ్ ఆఫ్ సెప్టెంబర్ వచ్చిందండి ఇది. ఇది దీనికి జాయింట్ గా అనమాట, మెయిన్ ల్యాండ్ డిస్ప్యూట్ కేసు కి జాయింట్ గా ఇది ఈ పర్టికులర్ పాయింట్. అయితే దీనికి ఏంటంటే యాక్చువల్ గా ప్లాన్ ఏం చేశారంటే ఇది 3 bench ఇది సరిపోదు, ఇస్లాం ఫారూఖి ఇచ్చిన స్టేట్మెంట్ ని బట్టి ఇస్మాయిల్ ఫారూఖి ఇచ్చిన స్టేట్మెంట్ ని బట్టి అలహాబాద్ హైకోర్టు ఏమీ చర్చించకుండా డిసైడ్ చేసేసింది. కాబట్టి అలా చేయకూడదు. మనం 3 బెంచ్ జడ్జెస్ సరిపోరు, మనం 5 బెంచ్ జడ్జెస్ సిస్టమ్ తీసుకొచ్చి దీన్ని చాలా కూలంకషంగా పరిశీలించి అప్పుడు మనం నిర్ణయించుకుందాం అని చెప్పి పాయింట్ అన్నమాట. ఓకే, సో 5 బెంచ్ అంటే అసలు మామూలుగానే కేసులు ఒక్కొక్కటి అది అంటే ఇట్ ఈస్ ఇట్ డిలేస్ థింగ్స్. అది డెలిబరేట్ గా చేశారా లేకపోతే దానిలో అంత చర్చించాల్సిన విషయం ఉందా అంటే లేదు. ఎందుకంటే ఐఎమ్ టేకింగ్ ఎగ్జాంపుల్స్ సుబ్రహ్మణ్య స్వామి చెప్పినది, అండ్ కోర్టులో కూడా అవి చెప్పినట్టు అనుకున్నా. డీటెయిల్డ్ గా తెలియదు కానీ, బట్ సుబ్రహ్మణ్య స్వామి ఆర్గ్యుమెంట్స్ ఏంటంటే ఈవెన్ సౌదీ అరేబియా లాంటి కంట్రీస్ లో, టర్కీ లాంటి కంట్రీస్ లో కూడా మాస్క్స్ ని డెమాలిష్ చేసేసి దే హావ్ బిల్ట్ రోడ్స్ మాస్క్స్ అనేవి వేరే చోట కట్టడం కానీ, లేకపోతే అంటే అలాంటి మత ఛాందసం అని చెప్పుకునే సౌదీ అరేబియా లాంటి కంట్రీస్ లో కూడా వాళ్ళకి రిలీజియస్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి చూస్తే మాస్క్ ఈజ్ జస్ట్ ఎ బిల్డింగ్ వేర్ పీపుల్ కమ్ అండ్ డూ నమాజ్. మనకేంటంటే గుడి అంటే, మనం ఇప్పటికీ గుడి అంటే ఏంటి, అక్కడ దేవుడు ఉన్నాడు, ప్రాణప్రతిష్ఠ చేస్తాం, మహాకుంభాభిషేకం చేస్తాం, ఇవన్నీ చేస్తాం. ఓకే, నిత్య అర్చన ఉంటుంది, పూజలు అర్చనలు ఇవన్నీ ఉంటాయి. సో అంటే లివింగ్ గాడ్ అక్కడ ఉన్నాడు అని చెప్పి మనం టెంపుల్ కి అందుకుని వెళ్తాం, అవునా? సో అది టెంపుల్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఈ కేసు విషయానికి వస్తే, సో 5 బెడ్స్ జడ్జికి ఇవ్వాలి అని చెప్పి ఆర్గ్యుమెంట్ అనమాట. ఆర్గ్యుమెంట్ చేస్తే అవుట్ ఆఫ్ 3 జడ్జెస్ ఇద్దరు జడ్జెస్ లైక్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మిశ్రా గారు, అప్పుడు అంటే ఇప్పుడు మారారు కదా, సో దీపక్ మిశ్రా గారు అండ్ అశోక్ భూషణ్ గారు. సో వీళ్ళిద్దరిది ఒపీనియన్ ఏంటంటే ఇట్ నీడ్ నాట్ బి టేకన్ టు ఏ, ఆల్రెడీ స్టేట్ జడ్జ్మెంట్ అనేది వచ్చింది, నీడ్ నాట్ బి డిబేటెడ్ అని చెప్పి వాళ్ళ ఒపీనియన్ ఉంది. ఐఎమ్ జస్ట్ గివింగ్ ద కాంటెక్స్ట్, నేను ఎగ్జాక్ట్ వాళ్ళు చెప్పినది నేను చెప్పట్లేదండి. బట్ ఇంకొక ఆయన నజీర్ అనుకుంటా, ఓకే, థర్డ్ జడ్జ్ ఈజ్ నజీర్. సో ఆయన చెప్పింది ఏంటంటే నో ఇట్ షుడ్ బి టేకెన్ టు, సో 2:1 రేషియోలో ఈ కేసు నెగ్గారండి. సో దే హ్యావ్ క్వాష్డ్ ఇట్. సో అంటే దాని ఇన్ఫరెన్స్ ఏంటంటే మాస్క్ నీడ్ నాట్ బి ద ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇస్లాం. అంటే మనకి టెంపుల్ కూడా అలానే ఉండేటట్టయితే మేబీ అగైన్ ఇట్ మైట్ హ్యావ్ కమ్ బ్యాక్ టు ల్యాండ్ డిస్ప్యూట్, బట్ టెంపుల్ లో అలా కాదు. ఓకే, సో ఇదండి బ్యాక్గ్రౌండ్. సో దీని వల్ల 29th అక్టోబర్ ఈ 5 బెంచ్ జడ్జి కనుక పెట్టేటట్టయితే, 5 బెంచ్ సిస్టమ్ పెట్టేటట్టయితే మేబీ ఇంకో 2-3 ఇయర్స్ ప్రొలాంగ్ అయ్యి ఉండేదేమో, చెప్పలేము. ఫాస్ట్ ట్రాక్ లో వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదు, సో వెళ్ళుండేది కాదేమో. బట్ అది క్వాష్ చేయడం వల్ల 29th అక్టోబర్ నుండి హీరింగ్ స్టార్ట్ అవుతుందండి రామ్ జన్మభూమి యాక్చువల్ వివా. ఇప్పుడు ఏంటంటే అది ల్యాండ్ డిస్ప్యూట్ అనే కోణంలో. బట్ మీకు తెలుసా అనంత్, లైక్ సుబ్రహ్మణ్య స్వామి హ్యాస్ ఇంటర్వీన్డ్ ఇన్ దిస్ వన్, ఆయన ఇంటర్వ్యూన్ అయ్యారు. ఆయన చాలా గొప్ప పాయింట్ చెప్పారండి, లైక్ ఇది ల్యాండ్ డిస్ప్యూట్ అంటుంటే ఆయన ఏమన్నారంటే ఈ ల్యాండ్ డిస్ప్యూట్ ఫస్ట్ ఏంటంటే, ఫస్ట్ ఇంటర్వ్యూ ఈయన కూడా కోర్టులో ఈయన కూడా అపీల్ వేశారు ల్యాండ్ డిస్ప్యూట్ మీద వెళ్ళేలాగే, నీకు నువ్వు థర్డ్ పార్టీవి నీకు సంబంధం ఏంటని కోర్టు చెప్పి ఆయన పిటిషన్స్ ని క్యాన్సిల్ చేసేసింది. ఓకే, సో ఈయన ఇంకొక రూట్ తీసుకుని, దట్ ఈస్ అ వెరీ బ్రిలియంట్ వే. ఆయన ఏం చేశారంటే, నేను ఏంటి టెంపుల్లో నేను ప్రూవ్ చేసుకున్నది నా ప్రాథమిక హక్కు, ఇట్ ఈస్ మై రైట్ టు ప్రే. ఓకే, ఇట్స్ మై ఫండమెంటల్ రైట్ టు ప్రే అనేది. అప్పుడు ఏమవుతుందంటే రైట్ టు ప్రే ఇండివిజువల్ పర్సనల్ గా నీకు బిలీఫ్ సిస్టమ్ మీద నీకున్న ఇది ఇట్ సూపర్ సీడ్స్ ద డిస్ప్యూట్ ఆఫ్ ల్యాండ్. ల్యాండ్ డిస్ప్యూట్ అంటే జస్ట్ పీస్ ఆఫ్ ల్యాండ్ మీద నువ్వు చేసేదానికి నీ రిలీజియస్ బిలీఫ్ సిస్టమ్ కి రెండింటికి క్లాష్ వస్తుంది. సో సుప్రీం కోర్ట్ రైట్ ఇది నేను యాక్సెప్ట్ చేస్తానని చెప్పి ఈ పర్టికులర్ మెయిన్ కేస్ కి సబ్జంక్చర్ కింద ఈ కేసు అనేది యాక్సెప్ట్ చేశారు. ఓకే, దీని మీనింగ్ ఏంటంటే నౌ ఇప్పుడు కేసు బలంగా ఎక్కడ ఎటువైపు ఉందంటే సుబ్రహ్మణ్య స్వామి వేసిన రిట్ పిటిషన్ మీద కేస్ బలంగా ఉంది. లైక్ నా
బలంగా
నా నేను అక్కడ నమ్ముతున్నాను రాముడు ఉన్నాడు, రాముడు ఉన్నాడా, నేను జీసస్ ఉన్నాడని హిస్టారిక్ ప్రూఫ్ ఉంది, రాముడు ఉన్నాడా అని అనేవాళ్ళు ఉన్నారు. విఆర్ కమింగ్ టు దట్ పాయింట్, అక్కడికి వస్తామండి. హిస్టారిక్ సిటీ గురించి, హిస్టారిక్ సిటీ గురించి నీలేష్ నీల్కంఠ్ గారి బగ్స్ గురించి మనం షార్ట్లీ విల్ డిస్కస్. బట్ ఈ కేసులో ఏంటంటే ఇది అనేది జరిగింది. లైక్ సో 29th నుండి జరిగే దీనిలో బలంగా ఉన్న ఇదేంటంటే ఇప్పటికే వీక్ అయిపోయింది కేసు. లైక్ ల్యాండ్ డిస్ప్యూట్ అని వాళ్ళు వాళ్ళు బిలీఫ్ సిస్టమ్ మీద వచ్చేటట్టయితే ఒక రకంగా ఉండేది. బట్ వాళ్ళు 2010 నుండి వాళ్ళు సుప్రీం కోర్టులో రివ్యూ వేసినా లేకపోతే అంత ముందు వేసినా కానీ వాళ్ళు దే హ్యావ్ ట్రీటెడ్ ఇట్ యాజ్ ఎ ల్యాండ్ డిస్ప్యూట్ బికాజ్ అక్కడ యాక్టివ్ ఫామ్ లో ఏంటి నమాజ్లు అవన్నీ జరగడం చాలా అంటే సిన్స్ ఇండిపెండెన్స్ నుండినా ఇంకా ముందు నుండి జరగట్లేదు కదా, దానిలో అలాంటి యాక్టివిటీ ఏం లేదు, రైట్? అనంత్ సో అదండి. సో ఇప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే 29th లో బలంగా ఉంది అనేది బయట పబ్లిక్ టాక్, లైక్ ఇట్ కెన్ బి ఇట్ కెన్ కమ్ ఆన్ ఫేవర్ ఆఫ్ ఏంటి రామ్ జన్మభూమి, ఇది దే కెన్ కన్స్ట్రక్ట్ టెంపుల్ అనేది జడ్జ్మెంట్ ఫేవర్ గా వస్తుందని నమ్ముతున్నారు. సో ఇది దసరా టైం, దసరా అవి అయ్యి దీపావళి టైం కి ముందుగానే జడ్జ్మెంట్ వస్తుంది అనేది సుబ్రహ్మణ్య స్వామి అయితే ఖచ్చితంగా చెప్తున్నారు. ఆయన ఆయన అంత ముందు రామ్ సేతు కేసు కూడా ఎవరు తీసుకోలేకపోతే హీ హాస్ టేకెన్ ఇట్ అప్. అండ్ అప్పుడు నీకు గుర్తుండే ఉంటుంది కదా, లైక్ రామ సేతుని అది మొత్తం డెమాలిష్ చేసేసి అటువైపు నుండి సీ రూట్ పెడదామని చెప్పి అది కమర్షియల్ గా వైపుల్ లేదా అనేది పక్కన పెడితే బిలీఫ్ సిస్టమ్నే అసలు అప్పుడు డిఎంకే ఉంది గవర్నమెంట్ కదా తమిళనాడు.
ఇంజనీర్ అదే రాముడు ఇంజనీర్,
రాముడు ఇంజనీర్ అది ఇది అనే కారణాన్ని ఇది చేశారు. సో ఇక్కడ చెప్తాను,
యా చెప్పు
అనెక్డోట్ చెప్తాను. అప్పుడు కేసు అప్పుడు అడిగారట కోర్టులో సుబ్రహ్మణ్య స్వామిని, రామ్ సేతు నీకు అంత బిలీఫ్ సిస్టమ్ కి ఇదంటే నువ్వు వెళ్ళి ఎప్పుడు రామ్ సేతు అక్కడ దాకా వెళ్ళి నువ్వు రామ్ సేతుకి వెళ్ళి నువ్వు పూజలు చేస్తావా ఏంటి ప్రతిరోజు అని అంటే ఈయన అన్నట్ట నేను సూర్య భగవాన్ను కూడా పూజ చేస్తాను రోజు కానీ నేను అక్కడికి వెళ్ళను కదా అన్నట్టు ఆయన.
అంతే కదా విట్.
సో ఇదండి. సో కేసు బలంగా ఉంది. అయితే ఒకవేళ కాకపోతే రాకపోతే జడ్జ్మెంట్ ఫేవర్ గా రాకపోతే అనే దీనికి కూడా ఏంటంటే ఇప్పుడున్న బీజేపీ గవర్నమెంట్ ఉంది, సుబ్రహ్మణ్య స్వామి బీజేపీ గవర్నమెంట్ ఉంది, పార్లమెంట్ లో మెజారిటీ ఎన్డీఏ ఉంది, ప్రో హిందూ ఇది కాబట్టి. అండ్ వాళ్ళ వాళ్ళ ఎజెండానే వాళ్ళ పోల్ ఎజెండాలోనే రామ్ జన్మభూమి అనేది ఉంది కాబట్టి దే విల్ డెఫినెట్లీ మూవ్ టువార్డ్స్ యునో ఆర్డినెన్స్ తీసుకొస్తారు అనేది ఉంది.
యాక్చువల్ గా దీని గురించి మీరందరూ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళైతే కనుక మీనాక్షి జైన్ అన్న ఒక ఆవిడ ఉన్నారండి, ఆవిడ డియు ప్రొఫెసర్, ఆవిడ షీఈస్ వెరీ ఫేమస్. రామ అండ్ అయోధ్య అనే పుస్తకం రాశారు. దాంట్లో అసలు వీళ్ళు చేసిన పనులు ఏంటి, ఎవరు ఈ రామ జన్మభూమి బ్యాటిల్ ఫర్ రామ, బ్యాటిల్ ఫర్ రామ కేస్ ఆఫ్ ద టెంపుల్ అట్ అయోధ్య, దీని మీద డీటెయిల్డ్ గా ఉంటుందండి. యాక్చువల్లీ నేను కొన్ని స్నిప్పెట్స్ చెప్పేసి నేను మనం ఇది ముగిద్దాం దీని మీద. నువ్వు నీలేష్ కంఠ్ గారి గురించి మాట్లాడాలి, అదొకటి ఉంది మర్చిపోయాను. మీనాక్షి జైన్ గారు చెప్పిన దాంట్లో ఏంటంటే వీళ్ళు మొదట కేసు ఎప్పటి నుంచోనే ఉంది, 1850s లో కూడా ఉంది ఈ కేసు బ్రిటిష్ వాళ్ళ టైంలో కేసు నడిచింది. ఆ తర్వాత 1987 88 ఆ టైంలో ఈ మళ్ళీ దాన్ని రామ జన్మభూమి ఓపెన్ చేయించింది రాజీవ్ గాంధీ. యాక్చువల్ గా చేశారు అప్పుడు ఈ కమ్యూనిస్ట్ ప్రొఫెసర్స్ వచ్చి ఇస్లామిస్ట్ తో కలిసి కేసులో ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళు చేసిన డ్రామాలు, వాళ్ళు పెట్టిన ఫేక్ బోగస్ క్లెయిమ్స్ ఇవన్నీ కూడా ఒకటి ఒకటికొకటిగా అబద్ధమని తేలిపోయినాయి అనమాట. ఎంత దాకా వెళ్ళారంటే అక్కడ ఈ రామ జన్మభూమి పడగొట్టినప్పుడు హరి విష్ణు ఇన్స్క్రిప్షన్ అని ఒకటి దొరికింది. ఎప్పుడో 12వ శతాబ్దంలోనో 10వ శతాబ్దంలోనో ఆ ఇన్స్క్రిప్షన్ అనమాట. ఇన్స్క్రిప్షన్ మీద ఈ రాముడు గుడి ఉంది, ఇక్కడ రాముడు గుడి ఉంటుందనే అనవాలు ఉంది. దాన్ని ప్రొడ్యూస్ చేస్తే కోర్టులో వీళ్ళు ఏమన్నారంటే వీళ్ళు అసలు లక్నో మ్యూజియంలో నుంచి తీసుకొచ్చారు దీన్ని, దొంగతనం చేశారని నేపం వేసేశారు. సో కొన్ని రోజుల తర్వాత ఆర్కియాలజీ వాళ్ళు వచ్చి ప్రొఫెసర్ బీబీ లాల్ గారు వాళ్ళు చేసినప్పుడు కింద టెంపుల్ ఉందనే తెలిసింది. మీడియాలో ఎక్కడా కనబడదు అసలు, అది మీడియాలో న్యూస్ ఉండదు దాని గురించి. సో బీబీ లాల్ గారి కెరియర్ ని నాశనం చేశారు, కేకే మొహమ్మద్ గారి కెరియర్ ని నాశనం చేశారు. కేకే మొహమ్మద్ అని ఆయన కేరళ, ఆయన బుక్ కూడా రాశాడు దీని మీద. నేను దాని పేరు కూడా ఒక్క నిమిషం చెప్తా, పేరు సడన్ గా నేను మర్చిపోయాను. ఆయన సో నజ్నా అంటే నిన్న భారతీయన్ దాని పేరు, అంటే ఎన్జే ఏఎన్ఈఎన్ఎన్ జ్ఞాన భారతీయన్.
అంటే నేను అని అర్థం మలయాళం.
నేను సూపర్, నువ్వు అన్ని భాషలు వచ్చాను అనమాట నీకు, సూపర్. సో జ్ఞాన్ భారతీయన్ అనే పుస్తకం రాశారు ఆయన. దాంట్లో కూడా ఆయన ఆయన ఏం మెన్షన్ చేశారంటే ఈ కేసు ఎప్పుడో రిజాల్వ్ అయిపోయి ఉండేది, ఇస్లామిస్టులు కూడా రాజీకి వచ్చారు ఈ కేసులో, కమ్యూనిస్టులు మధ్యలో చెడగొట్టారు వాళ్ళని ఎలిగేషన్ వేశారు అనమాట. సో మీరు ఇంకా డీటెయిల్డ్ గా చదవాలంటే ఈ రెండు పుస్తకాలు చదివితే మీకు అయోధ్య గురించి పూర్తిగా ఐడియా వస్తుంది. లేకపోతే ఏమవుతుందంటే మీరు ఒక ఎమోషనల్ హిందువులా ఉండి ఏం చేయాలో అర్థం కాకుండా ఉంటారు. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ రామ జన్మభూమి గురించి మాట్లాడుతూ ఉంటారు, మీకు తెలియదు అది. సో మీరు రెండు పుస్తకాలు చదవండి, తెలిసి నేర్చుకోండి. సో యా ఆనంద్, నువ్వు నీలేష్ కంట్ గారి గురించి చెప్పే.
ఒకటి ఒక చిన్న విషయం చెప్తానండి, మనకి చాలా మందికి రామ జన్మభూమి అంటే పడగొట్టేశారు కాబట్టి హిందువులు బీజేపీ దాని వల్ల మొత్తం రిలీజియస్ హార్మనీకి దెబ్బతీసింది అనేది ప్రధానంగా 1992 నుండి మీడియాలో వస్తున్న వార్తలు, జస్ట్ లైక్ 2002 గుజరాత్ రియాక్ట్స్ అని. ఓకే, అదొక్కటే మనం గుర్తుపెట్టుకుంటాం కానీ అసలు నిజాలు అనేవి అనంత్ చెప్పినట్టు వాటి వెనకాలు కూడా ఉన్నాయండి కారణాలు. సో ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది హిస్టారిసిటీ, రాముడు హిస్టారిక్ గా ఉన్నాడా, మైథాలజికల్ క్రియేచరా, లేకపోతే హిస్టారికల్ గా ఏమైనా ఉందా ప్రూఫ్? ఎందుకంటే జీసస్ అంటే అప్పుడు సీజర్ టైంలో జీసస్ పుట్టాడు కాబట్టి రికార్డ్స్ ఉన్నాయి అని చెప్పగానే నమ్మేయాలి మనం. కానీ ఏంటంటే రాముడు ఉన్నాడు, రాముడు ఈ నేల మీద తిరిగాడు, రాముడు ఇక్కడ ఏంటి అది జియోగ్రఫికల్ గా కూడా చెప్తారు, అక్కడ అయోధ్య నుండి శ్రీలంక దాకా వచ్చాడు అని చెప్తే నమ్మం మనం. రామసేతు ఉంది అని అన్నా గానీ నమ్మరు అనమాట, ఇది మిథాలజీ అని కొట్టి పడేస్తారు. ఓకే, ఈ కాంటెక్స్ట్ లో చాలా మంది రీసెర్చ్ చేశారండి. వాటిలో ప్రముఖంగా అంటే అంతకుముందు కొంతమంది ఉన్నారు కానీ మనకి వారి గురించి అంత తెలీదు, అట్లీస్ట్ ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. సో నీలేష్ నీలకంఠ్ గారి వర్క్స్ గురించి చెప్పాలి. అయితే దానికంటే ముందర కొన్ని అంటే మనకి నియర్ అంటే బాబర్ టైంలో వాటి టైంలో కూడా కొన్ని ప్రూఫ్స్ అయితే ఉన్నాయి అక్కడ రామ మందిరం ఉంది అని చెప్పడానికి. దానికి ఇదేంటంటే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ రిపోర్ట్ ఒకటైతే గురు గ్రంథ్ సాహిబ్ లో రికార్డ్ చేసినవి అంటే గురునానక్ అయోధ్య వెళ్ళి ఆ సరయు నది ఒడ్డున రామ జన్మ ఆ రామ మందిరం దగ్గర ఆయన ఏంటి పూజ చేసుకున్నారు అనేది రికార్డ్స్ కూడా ఉన్నాయండి. సో గురునానక్ ఈజ్ ఆల్మోస్ట్ ఆ 15th century బాబర్ ఉన్న టైంలోనే ఉన్న ఆయన. ఓకే, సో ఇదండి, దాంతోపాటు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చింది. ఓకే, సో ఇప్పుడు దీనికి వస్తే, సో మీరు ఇప్పుడు ఎవరైనా మైథాలజికల్ క్రియేచర్ అని అంటే మనం డిఫెన్స్లెస్ గా ఉండక్కర్లేదు. నా మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే నీలేష్ ఓ గారి గురించి చెప్పాల్సిన అవసరం ఎందుకు వస్తుందంటే హీ హాస్ డన్ సమ్ బ్రిలియంట్ రీసెర్చ్. అంటే దీనికంటే ముందర చాలా మంది చేశారండి, లైక్ పుష్కర్ భట్నాగర్ గారు ఇలాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళని రిఫరెన్సెస్ గా తీసుకుని నీలేష్ గారు చేశారు. అండ్ వీళ్ళందరికీ ఈ రీసెర్చ్ ఎవరైతే చేస్తున్నారో వీళ్ళెవరు కూడా ఆర్యన్ ఇన్వేషన్ థీరీ అనే మైగ్రేషన్ థీరీ అనే ఆ చట్రంలోండి బయటకు వచ్చి ఆలోచించి రీసెర్చ్ చేసిన వాళ్ళే వీళ్ళంతా. ఎందుకంటే ఆర్యన్ మైగ్రేషన్ థీరీ కానీ ఇన్వేషన్ థీరీ కానీ ఆ మైండ్ సెట్ లో ఉండేటట్టయితే ఇది మిథాలజీ కింద ట్రీట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే దేవుడు ఇదంతా ఆర్యన్ థీరీ లేకపోతే ఇదంతా బ్రిటిషర్స్ ఎందుకు ఇవన్నీ ఫిట్ చేశారు అంటే మన మన మొత్తం హిస్టరీని కుంచించేసి కుదించేసి ఆర్యన్లు వచ్చారు అంటే మేము అలాంటి వాళ్ళు ఉన్నారు అప్పుడు వచ్చారు మీరు కల్చర్ తెచ్చింది వాళ్లే అని చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే బైబుల్ ప్రకారం రిలీజియస్ గా కూడా బైబుల్ ప్రకారం వాటి ప్రకారం మనిషిని సృష్టించిందే కొన్ని అంటే 5,000 6,000 ఇయర్స్ క్రితం అని వాళ్ళ నమ్మకం అనమాట. సో ఆ టైం లైన్కి కుది సరిపోయేలాగా మిగతా వాటిని ఏది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ని తర్వాత మిగతా వాటన్నిటిని కూడా తీసుకొచ్చి ఆ టైం లైన్ లో ఫిట్ చేశారు. సో దట్ దేవుడు క్రియేట్ చేసిన తర్వాత వాళ్ళ దేవుడు క్రియేట్ చేసిన తర్వాత వాళ్ళ దేవుడు క్రియేట్ చేసిన మనుషులు రావడం వల్ల మన మన సమాజం ఇలా అయింది అని ఒక థీరీ. దాని తర్వాత వీటి గురించి సపరేట్ గా మాట్లాడుకుందాం, ఆర్యన్ ఇన్వేషన్ థీరీ వీటి గురించి. బట్ నీలేష్ నీలకంఠ్ ఓక్ ఈయన చాలా చాలా పెద్ద, ఐ థింక్ ఈయన యాక్చువల్ గా హీఈస్ ఏంటి రీసెర్చ్ చేశారు. బట్ రీసెర్చ్ కంటే ముందర వాట్ ఈస్ లైక్ ఏం చేసేవారు ఈయన?
ఆయన యాక్చువల్ గా ఈ టెక్నాలజీ దీంట్లో ఉన్నారు అనమాట, ఎంబీఏ బ్యాక్గ్రౌండ్ అయింది. యా
ఓకే. సో
యాక్చువల్గా ఆయన హీఈస్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్, ఎంఎస్ కెమికల్ ఇంజనీరింగ్, తర్వాత ఎగ్జిక్యూటివ్ ఎంబీఏట ఆయన. ఆయన బేసిక్ గా ఫస్ట్ ఆయన బుక్ రాసింది 2011 లో, వెన్ డిడ్ మహాభారత వార్ హ్యాపెన్, మిస్టరీ ఆఫ్ అరుంధతి అనే బుక్. ఇప్పుడు అలాగే 2014 లో వచ్చి హిస్టారిక్ డ్రామా ఇండియన్ సివిలైజేషన్ అట్ ద ఎండ్ ఆఫ్ ప్లిస్టోసీన్.
ఓకే, సో ఇదేంటంటే ఇప్పుడు ఆర్యన్ ఇన్వేషన్ థియరీ మనం పక్కన పెట్టేయండి, ఇంకొక పాయింట్ చెప్పి నీలేష్ గారి గురించి వద్దాం. మనకి యుగాలు అని ఉన్నాయి, త్రేతాయుగము, తర్వాత ద్వాపరయుగము, సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగం అని. ఇవన్నీ కొన్ని వందల వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు అనే క్రోనాలజీ ఉంది. బట్ ఇదేంటంటే ఇది యూనిఫామ్ గా లేదండి హిందూ టెక్స్ట్ ప్రకారం. వీటిలో చాలా డిబేటబుల్ ఇది ఉంది. అండ్ అది ఏంటంటే ఈ యుగాలన్నీ ప్రాక్టికల్ గా యుగాల గురించి వాటి గురించి సద్గురు జగ్గి వాసుదేవ్ గారి లేకపోతే యోగేశ్వర్ ముక్తేశ్వర్ యోగి వీళ్ళందరి ఐడియాలజీ వేరే విధంగా ఉంది. అదే అది ఎక్కడ ఏ బేసిస్ మీద వచ్చిందంటే సన్ కూడా స్టాటిక్ కాదు, సన్ కూడా ఇంకొక పెద్ద స్టార్ చుట్టూతో తిరుగుతూ ఉన్న దీనిలో ఈ యుగాలన్నీ ఒక్కొక్క ఫేజ్ లో ఒక్కొక్క యుగం కింద వాళ్ళు ట్రీట్ చేశారండి. సో దట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్. కాబట్టి రాముడు అంటే లక్ష సంవత్సరాల క్రితం ఉన్నాడా, లక్ష సంవత్సరాల క్రితం మనిషే లేడు కదా అనే డిబేట్స్ వస్తాయి. సో ఆ ఫ్రేమ్ వర్క్ లోకి వెళ్లకుండా జస్ట్ మీరు వీటి గురించి డీప్ గా చూడాల్సిన పని ఉంది, ఈ 5 మినిట్స్ లో చెప్పే ఇంత సింపుల్ కాదండి. సో నీలేష్ గారి వర్క్స్ లో ఏంటంటే ఆర్కియో ఆస్ట్రానమీ అనేది ఒకటి తీసుకొచ్చారు. అండ్ అంటే ఆయన రీసెర్చ్లన్నీ ఆర్కియో ఆస్ట్రానమీ మీద, జియోలాజికల్ కండిషన్స్ మీద, అంటే సరస్వతి రివర్ గురించి రిఫర్ చేసి ఋగ్వేదం కూడా ఆయన ప్రామాణికంగా తీసుకున్నారు.
అవును, అది ఋగ్వేదంలో సరస్వతి రివర్ ప్రస్తావన ఎక్కువ ఉంటుంది అనమాట.
అవును అవును, కొన్ని కొన్ని వాటిలో కూడా కొన్ని మండలాలు, అంటే 10 మండలాలు ఉంటాయట ఋగ్వేదంలో. కొన్ని మండలాల్లో అంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ఒక 40,000 ఇయర్స్, ఋగ్వేదం అంటే ఒక టైంలోనే ఇదైంది కాదండి, వాళ్ళ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ని బట్టి అది ఆ ఋగ్వేదం అనేది ఫామ్ అయింది అని చెప్తారు. సో 40,000 ఇయర్స్ టైంలో సరస్వతి రివర్ కండిషన్స్ ఎలా ఉన్నాయో కూడా చెప్పారు, రైట్, ఋగ్వేదంలో వాటి గురించి ఉంది. సో అది రిఫరెన్స్ కింద తీసుకుని రామాయణంలో సరస్వతి రివర్ అక్కడ అపీర్ అయిందా లేదా, లేకపోతే మహాభారతంలో సరస్వతి రివర్ రీఅపీర్ అవుతుంది. రామాయణం టైంలో సరస్వతి రివర్ ఏంటంటే కొంచెం లీన్ గా ఉంటుంది, మళ్ళీ రీఎమర్జ్ అయింది అని మహాభారతంలో ఉంటుంది అనమాట. సో ఈ రెండిటికి ప్యారలల్ గా ఋగ్వేద మండలాలను తీసుకొచ్చి ఆయన అసోసియేట్ చేశారు. సో అది వేదిక్ ఋగ్వేదిక్ టెక్స్ లేకపోతే శృతి పరంగా అదండి. అది కాకుండా ఆర్కియో ఆస్ట్రానమీ ఇది చాలా సిగ్నిఫికెంట్ ఇదండి. ఆయన ఏం చెప్తారంటే మన మన పురాణ ఇతిహాసాల్లో మనకి ఏంటి, యూనివర్సే ఒక క్లాక్, అంటే మనకు ఆకాశమే ఒక క్లాక్ అనుకోవచ్చు. ఎందుకంటే రాముడు అంటే ఫలానా నక్షత్రంలో ఫలానా టైంలో పుట్టాడు, కృష్ణుడు అంటే ఫలానా నక్షత్రం ఫలానా టైంలో పుట్టాడు. ఇవన్నీ అప్పటి టైంని వాళ్ళు మెజర్ చేసిన విధానం,
అవును
రైట్? సో వాటిని ఆధారంగా తీసుకుని, అండ్ మామూలు వాళ్ళ వ్యావహారిక దీనిలో కూడా వాళ్ళు సీజన్స్ గురించి డిస్కస్ చేశారు. ఎందుకంటే టైం వాళ్ళు మెజర్ చేసిన విధానం అది, నక్షత్రం గురించి లేకపోతే సన్.
యాక్చువల్గా అంటే ఈ ప్లానటరీ పొజిషన్స్ బట్టి హిస్టారిక్ ఈవెంట్స్ ని అసెస్ చేయడం అనేది ఆర్కియో ఆస్ట్రానమీ బేసిక్ గా.
రైట్
సో అందులో ఏంటంటే రాముడు గురించి ఆయన ఏం చెప్తారంటే 14,000 ఇయర్స్ 17,000 ఇయర్స్ అక్కడ నుంచి చెప్తాడు అనమాట. ఏది రాముడి కాలం, అలాగే మహాభారతం వచ్చేసరికి సమ్వేర్ అరౌండ్ నాట్ లెస్ దాన్ 5000 BC అంటాడు. 5561 BC కంటే ముందే, ఇంకా ముందే జరిగింది అంటాడు అనమాట ఆయన. ఆయన ఆయన ఎగ్జాక్ట్ వర్డ్స్ లో అయితే కదా నాట్ లెస్ దాన్ 5561 BC మహాభారత, రామాయణం వచ్చి నాట్ లెస్ దాన్ 17,000. అది
సో ఇవండి టైమ్ లైన్స్ రామాయణ మహాభారతాల్లో. కొన్ని చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ మనం డిస్కస్ చేసుకుని ఈయన ఈయన వర్క్ ఏంటి అనేది మనకు తెలుస్తుంది కదా. సో షెల్ బి డిస్కస్ ఆన్, ఒక రెండు చెప్తానండి. రాముడు జన్మ అప్పుడు రాముడు జన్మి, అండ్ ఇంకొక ఆస్ట్రనామికల్ సిగ్నిఫికెంట్ ఎఫెక్ట్ ఒకటి ఉందండి. మనకి పోల్ స్టార్ అనేది ఎప్పుడు ఒకటే నక్షత్రం ఉండదండి, అంటే ఎవ్రీ 2000 ఇయర్స్ కి మారుతుందిట. ఇది సైంటిఫికల్ గా ఇప్పుడు పోలారిస్ ఉంది, పోలారిస్ ఈజ్ అ పోల్ స్టార్. బట్ రాముడి కాలంలో, రామాయణ కాలంలో వాళ్ళు అభిజిత్ నక్షత్రాన్ని పోల్ స్టార్ కింద కన్సిడర్ చేసేవాళ్ళు. అంటే ఎర్త్ 23.5 డిగ్రీ యాంగిల్ అయితే ఏదో ఉంటుందో, సో అది చేంజ్ కొంత చేంజ్ అవుతూ ఉండడం వల్ల రిఫరెన్స్ పాయింట్, పోల్ స్టార్ అంటే ఆ ఎర్త్ యాక్సిస్ కి డైరెక్ట్ గా ఉండే స్టార్ పోల్ స్టార్ అవుతుంది. సో ఆ పోల్ స్టార్ చేంజ్ అవడం వల్ల సీజన్స్ కూడా ఏంటంటే ఇప్పుడు మనం మనం మాట మన ఇప్పుడు ఇప్పుడు మనకు 6 ఋతువుల్లో మనకి 12 మాసాలు ఉన్నాయి కదా, లేకపోతే జనవరి ఫిబ్రవరి అనుకున్నా కానీ మంత్స్ ఉన్నాయి కదా, అవి కూడా చేంజ్. అంటే ఇప్పుడు జనవరి చలికాలం, చలికాలం అంటే జనవరితోనే రిలేట్ చేస్తాం, కానీ ఒకప్పుడు అలా ఉండేది కాదు. అది ఏంటంటే ఎర్త్ యొక్క రొటేషన్ ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో ఐఎమ్ నాట్ టేకింగ్ మచ్ టైం. రాముడు జన్మ ఎప్పుడు జరిగిందని వాల్మీకి రామాయణం ప్రకారం ఏముందంటే చైత్ర మాసంలో జరిగింది, కరెక్టే, కానీ అది శరద్ ఋతువులో జరిగిందని ఉందండి. శరద్ ఋతువు టైంలో జరిగింది, అప్పుడు వర్షాలు పడుతున్నాయి, పువ్వులు పూస్తున్నాయి, చంద్రుడు ఇలా ఉన్నాడు, రామచంద్రుడు అప్పుడు పుట్టాడు అని వర్ణన ఉంటుంది, ఉంటుందిట వాల్మీకి రామాయణంలో. సో చైత్ర మాసం, శరద్ ఋతువు అంటే మనం దేనికి అసోసియేట్ చేస్తాం, ఋతువులు అది ఆన్సెట్ అప్పుడే వర్షాలు పడి ఉన్న టైం. దానిలో చైత్ర మాసం ఎలా వచ్చింది అంటే అప్పుడు సీజన్ కి మనం మనం కన్సిడర్ చేసే మంత్స్ కి డిఫరెన్స్. సో ఇది ఎప్పుడు అంటే ఎవ్రీ 2000 ఇయర్స్ కి సీజన్ అనేది షిఫ్ట్ అవుతుంటుంది, అంటే మనం మిస్ మ్యాచ్ అవుతుంటాయి. సో ఇది అలా క్యాలిక్యులేట్ చేసుకుంటే మినిమం అది ఏంటి 15,000 BCE టైంలో జరిగింది అనే కన్క్లూషన్ కి వచ్చారన్నమాట. ఇలాంటివి 500 రిఫరెన్సెస్ తీసుకున్నారు ఇలాంటి ఇవి నీలేశోక్ చేసి ఎస్టాబ్లిష్ చేసి ఎవ్రీథింగ్. సో హిస్టారిక్ డ్రామా అనే బుక్ లో వీటన్నిటి గురించి ఉంటుందండి. ఇలానే చాలా ఉన్నాయి, లైక్ ఏంటి లక్ష్మణుడు లంకకి వెళ్లే ముందర చెప్తాడనమాట వశిష్ఠుడు, అరుంధతి వశిష్ఠులు. ఇప్పుడు ఇప్పుడు ప్రకారం చూస్తే అరుంధతి వశిష్ఠుడి వెనకాల అరుంధతి మూవ్ అవుతున్నట్టు ఉంటుంది. ఎందుకంటే ఎర్త్ మూవ్ అవుతుంటే ఇవి కూడా నార్త్ సైడ్ ఒక నైట్ టైం ఉంటే సౌత్ సైడ్ పొద్దున్న ఉంటుంది ఈ ఈ సప్తర్షి మండలం. సో ఆ మూమెంట్ అంతా ట్రాక్ చేస్తే వశిష్ఠుడి వెనకాల అరుంధతి ఉంది అనేది మనకి ఇప్పుడు ఇప్పుడు కాలమానం ప్రకారం. కానీ లక్ష్మణుడి టైంలో ఎలా ఉంది అంటే ఏంటి అరుంధతి వశిష్ఠుడి కంటే ముందుండే నక్షత్రం.
ఓకే,
సో అభిజిత్ నక్షత్రాన్ని చుట్టూత సప్తర్షి మండలం తిరుగుతుంది అనేది ఒక ఇది. సో అభిజిత్ నక్షత్రం చుట్టూ సప్తర్షి మండలం తిరగడం అంటే ఏంటంటే పోల్ స్టార్ చుట్టూ మిగతా స్టార్స్ అన్ని వాటి ప్లానెట్ పొజిషన్స్ చేంజ్ అవుతాయి జస్ట్ బికాస్ ఎర్త్ ఈస్ రొటేటింగ్ అండ్ పోల్ స్టార్ ఈస్ కాన్స్టెంట్. సో ఇవన్నీ రిఫరెన్సెస్ అండి. ఇలాంటి లాజిక్ వీటి వల్ల లాజికల్ గా కన్క్లూడ్ చేసి రామాయణం నిజంగా జరిగింది అలాగా అప్పుడు చూసిన వాళ్ళు తప్పితే ఆ ఆస్ట్రోనామికల్ ఫ్యాక్ట్స్ అంత యాక్యురేట్ గా చెప్పలేరు. కాబట్టి మీరు మిథాలజీ అనడానికి లేదు, ఇది ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి అనేది రీసెర్చ్ యొక్క సారాంశం అండి. కాబట్టి మీరు మిథికల్ క్రియేచర్ అని మీరు చెప్తే కన్విన్స్ అయిపోవడం కాదు, ఇది చాలా రీసెర్చ్ జరుగుతుంది వీటి మీద. వీటిలో కొన్ని డిఫరెన్సెస్ ఉండొచ్చు ఈ సైన్ ఈ పర్టికులర్ పీపుల్ మధ్యన, బట్ మొత్తంగా చూస్తే ఏంటంటే ఒక మనిషి రాముడు కానీ కృష్ణుడు కానీ ఈ నేల మీద నడిచారు అనే దానికి చాలా ఆంపుల్ ఆఫ్ ప్రూఫ్స్ ఉన్నాయి. ఆర్కియాలజీ ప్రకారమే కాదు, ఆస్ట్రానమీ ప్రకారమే కాదు, లింగ్విస్టిక్స్ గా జెనెటికల్ గా చాలా ఉన్నాయి. మేము లింక్స్ ప్రొవైడ్ చేస్తామండి మా మా గ్రూప్ లో, ఎఫ్డి గ్రూప్ లో, మీరు వాటిని రిఫర్ చేయొచ్చు. సో ఐ థింక్ వి హావ్ ఎస్టాబ్లిష్ బోత్ థింగ్స్ రైట్. రామ జన్మభూమి గురించి మనం మాట్లాడాం, రాముడు ఉన్నా లేదా అనే యాగ్నోస్టిక్ దీనికి అంటే ఉన్నా లేకపోయినా మనం ఆయన ఆరాధిస్తాం అది వేరే విషయం. కానీ ఏంటంటే హిస్టారిసిటీ లేదు, హిస్టారిక్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉండే చేసి మొత్తాన్ని డిస్మిస్ చేసే వాళ్ళకి బాస్ దీస్ ఆర్ ద లేటెస్ట్ థింగ్స్. సో రేషనలిస్టులు ఉన్నారు కదా, జస్ట్ లిసన్ టు దిస్. అదండి
సూపర్. సో అదండి, అండ్ కీప్ వెయిట్, ఐ మీన్ దీని మీద ఇంకా అప్డేట్స్ మేము వస్తూనే ఉంటాయి. నీలేష్ కంట్ గారి బుక్ మేము చదువుతూ ఉన్నాం కాబట్టి ఇంకా కొత్త కొత్త వాటితో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మళ్ళీ వస్తూనే ఉంటాం. సో అంటిల్ దెన్ ప్రతివారం ఆదివారం 9 PM ఈ షోకి ట్యూన్ అవ్వండి. సో నమస్తే, దట్స్ ఆల్ ఫర్ టుడే.
నమస్కారం అండి అందరికీ. ముందుగా దసరా శుభాకాంక్షలు, విజయదశమి శుభాకాంక్షలు. నెక్స్ట్ ఎపిసోడ్కి విజయదశమి తర్వాతే కలుస్తాం కాబట్టి ముందుగానే అందరికీ శుభాకాంక్షలు. జై శ్రీరామ్.
ఇంతవరకు మీరు విన్నారు మై ఇన్ మీడియా సమర్పించు వేదిక కార్యక్రమం, అక్టోబర్ 14, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
డిస్క్లైమర్: ఆల్ ద ఒపీనియన్స్ వ్యూస్ ఇన్ ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్ ఐదర్ ఎక్స్ప్రెస్డ్ ఆర్ ఇంప్లైడ్ ఆర్ సోల్లీ ఆఫ్ ద హోస్ట్ అండ్ డు నాట్ నెసెసరీలీ రిఫ్లెక్ట్ ద వ్యూస్ అండ్ ఒపీనియన్స్ ఆఫ్ మై ఇన్ మీడియా. ఆల్ ద మెటీరియల్ ప్రెజెంటెడ్ బై ద హోస్ట్ ఈస్ వారంటెడ్ బై ద హోస్ట్ దట్ ద వర్క్ ఈస్ దేర్ ఒరిజినల్ కాంట్రిబ్యూషన్ ఆర్ దే హ్యావ్ అబ్టైన్ ద ప్రాపర్ పర్మిషన్స్ ఫ్రమ్ ద ఒరిజినల్ కాంట్రిబ్యూటర్స్ అండ్ ఇట్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ ఎనీ కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్స్. ఎట్ సర్టన్ టైమ్స్ ద హోస్ట్ మే ఎక్స్ప్రెస్ దేర్ వ్యూస్ విచ్ మే బి స్లైట్లీ ఆర్ ఎక్స్ట్రీమ్లీ బయాస్డ్ అండ్ హెన్స్ లిజనర్స్ డిస్క్రిషన్ ఈస్ అడ్వైజ్డ్.